అది ఇది చూపిస్తుంది. శక్తి ఫ్లో అవ్వకుండా ఆగిపోతే స్టాగ్నేట్ అయిపోతుంది. హిమాలయాలలో ఉన్నటువంటి ఒక సరోవరము గంగాదేవిని చూసి అందరూ గంగని పూజిస్తారు, అసలు నా వరకు ఎవరు రారు, వచ్చినా కూడా ఆక్సిజన్ సిలిండర్స్, ఇప్పుడైతే మళ్ళా వీసాలు, పాస్పోర్ట్స్. ఏ సరోవరం గురించి చెప్తున్నాను అర్థమైంది కదా, ఇది చాలా అన్యాయం. అసలు నేను చూడికి దగ్గరగా ఉంటున్నాను, నేను నన్ను ఎక్కువ మనుషులు గుర్తించాలి కానీ అంటే. అప్పుడు ప్రకృతి జవాబిచ్చిందిట, గంగ నిరంతరము ప్రవహిస్తూ మానవజాతి తన ఒడ్డున ఉన్నటువంటి మానవజాతికి అనేక రకాలైనటువంటి సుఖ సౌభాగ్యాలు సంపాదించి పెడుతోంది. మరి నువ్వేం చేస్తున్నావు ఎక్కడో కూర్చుని ఐవరీ టవర్స్ లో, లక్ష్య హిమాలయం టవర్స్ లో? నేను ఎవరిని రానివను, నన్ను ఎవరిని చూడొద్దు, నేను చాలా గొప్పదాన్ని అనుకుంటున్నావు. సహజంగా నీ దగ్గరికి తక్కువ మంది వస్తారు. గంగని శక్తి ప్రవాహం గురించి చెప్తున్నాను నేను. ఈ శక్తి ప్రవాహంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నదులన్నీ సముద్రానికి చేరుతాయి. మనకు తెలుసు కదా, నదీనాం సాగరో గతి, నదులన్నీ కూడా సముద్రానికి చేరుతాయి. సముద్రానికి చేరుతాయంటే ఏంటి, శక్తి ప్రవాహము తనదైన విశిష్టమైనటువంటి ముద్ర కలిగి ఉంటుంది. సీల్ ముద్ర, సా ముద్ర, సా అంటే చెప్తే ముద్ర అంటే సీల్, దెన్ స్టాంప్. ఎలక్ట్రిసిటీ యొక్క స్టాంప్ ఏంటో తెలుసు కదా, ముట్టుకోగానే షాక్ కొడుతుంది, దాని ముద్ర అది ఎలక్ట్రిసిటీ. గురుత్వాకర్షణ శక్తి, నువ్వు ఏ ఆధారము లేకపోతే కింద పడతావు. గురుత్వాకర్షణ శక్తి యొక్క నియమం అంతే కదా, ఏదైనా మధ్యన ఆధారం ఉందనుకోండి, నువ్వు ఎంత ఎత్తైనా ఉంటావు, ఆధారం తీసేస్తే కింద పడతావు. గురుత్వాకర్షణ శక్తి యొక్క ముద్ర ఆధార రహిత స్థితిని తన వైపు దాక్కుంటుంది. ఆ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాబోయేటువంటి సంవత్సరంలో వీటిని చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది మనం. అప్పుడు ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో అన్నది అర్థమవుతుంది మనకి. అంటే ఈ ఫ్లో మనిషి ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ప్రకృతిలో ఉన్నటువంటి కుంభశక్తి. ఆ శక్తి ప్రవాహం ఎందువల్ల ఉంటుంది అంటే, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్, ఉచ్చ స్థాయి నుంచి కింద స్థాయి. మరి మనిషి ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని, ఇది మూడు అంచెలుగా ఆ కుంభయోగం గురించి చెప్పబడినటువంటి వివేచన. ఎందుకంటే కలర్ డిజైన్ ఏదో అందం కోసం ఎవరు చేయదు, కలర్ కాంబినేషన్స్ కూడా దాని అర్థం దానికి ఉంటుంది. బ్లూ కానీ బ్లాక్ కానీ కృష్ణతత్వానికి సర్వవ్యాపకత్వానికి ప్రతీక, రెడ్ పృథ్వీ తత్వానికి ప్రతీక. అంటే చూడగానే కలర్ బాగుంది అని ఏం వేయలే, అది దాని వెనకాతన ఇంత అవగాహనతో మీరు ప్రతి పుస్తకాన్ని చూడాలి, ప్రతి పుస్తకాన్ని మీరు చూసుకోవాలి. అంటే ఇది కుంభయుగానికి సంబంధించినటువంటి నాకు తెలిసి మొదటి పుస్తకం. అంటే ఈ యాటిట్యూడ్ తో మొత్తము కూడా ఆ నూతన యుగానికి కావలసినటువంటి సిద్ధాంతాలను ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చేటటువంటి ఒక స్మాల్ బైబిల్ లాంటి బుక్, మార్గదర్శక సూత్రాలు ఇచ్చేటటువంటి బుక్. ఇక్కడ వెనకాతల పేజీలో రాసింది చూడండి, మనం ఏం చేయాలి అయితే కుంభరాశిలో ఏ విధమైనటువంటి కార్యక్రమానికి మనం రూపకల్పన చేసుకోవాలి అంటే, దేశకాల పరిస్థితుల్ని బట్టి మహనీయులిచ్చిన సాధనలు మాత్రమే ఉపయోగపడతాయి, మనకు నచ్చిన సాధనలు ఉపయోగపడవు. ఇది ఈ కుంభయుగంలో, ఈ నూతన యుగంలో, సైంటిఫిక్ రిలీజియన్లో మనకి మార్గదర్శకమైనటువంటి ఏ సాధన చేయాలి అంటే, ఏ మెషిన్ ఉపయోగించుకోవాలి అంటే, సైంటిస్ట్ కనిపెట్టిన మెషిన్ ఉపయోగించుకోవాలి. ఏరోప్లేన్ మనం కనిపెట్టలేదు కదా, ఏరోప్లేన్ ఏ సిద్ధాంతాల మీద వర్క్ చేస్తుందో కనిపించినటువంటి ఆ మహనీయుడు ఉపయోగించినటువంటి సూత్రాలను ఉపయోగించుకుని మనము ఆ యంత్రాలను ఉపయోగించుకున్నట్టే, ఈ దేశకాల పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు మనం నేర్చుకోవాలి అనేది తెలియకుండా చేసుకుంటే, 5000 సంవత్సరాల కిందకి ఉపయోగపడేటటువంటి సాధనలు ఈనాడు ఉపయోగపడవు. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు సాధనా విజ్ఞానంలో ఈ సూత్రాన్ని మీరు నిరంతరం గుర్తుంచుకోండి. జపము కానీ ఆసన ప్రాణాయామాలు కానీ వాటి లేటెస్ట్ వెర్షన్ మీరు చూసుకోవాలి. కంప్యూటర్లో నాకు బాగా గుర్తు, కాన్పూర్లో ఐబీఎం కంప్యూటర్ ఉండేది 1970s. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మేము వెళ్లేవాళ్ళం, అక్కడ పంచ్ చేయాల్సి వచ్చేది. ఏంటంటారు దాన్ని కార్డ్స్, పంచింగ్ కార్డ్స్ ఉండేది. అది ఓ పెద్ద హాల్లో ఉంది కంప్యూటర్. ఆ పంచింగ్ చేయడం మాకు రాక అక్కడ ఎవరు ఉండేవాడు, దాన్ని ఏదో అనేవాడు టెక్నీషియన్, వాడు పంచ్ చేసిస్తే మా ఈక్వేషన్స్ పంచ్ చేయడానికి వాడికి 5-6 నెలలు పట్టేది. కంప్యూటర్లో ఫీడ్ చేస్తే అది 3 అవర్స్లోనో 4 అవర్స్లోనో మేము 2 ఏళ్లలో క్యాలిక్యులేట్ చేసేటటువంటి రిజల్ట్ వచ్చేది. అంటే మేము ఈక్వేషన్స్ డెవలప్ చేసి దాన్ని డేటా ఫీడ్ చేసి చేయడానికి 3 మంత్స్ పట్టేది పంచింగ్ డేటా. రిజల్ట్ రావడానికి 3-4 అవర్స్ పట్టేది. ఇప్పుడు పంచింగే అక్కర్లేదు, మేము డైరెక్ట్ ఈక్వేషన్ కొట్టేస్తే రిజల్ట్ ఎంతసేపట్లో వస్తుంది? నువ్వు స్విచ్ని ఒకటే లేట్ అంతే. అప్పుడు కంప్యూటర్ ఎంత పెద్దది ఉండేదో నేను చెప్పాను, పెద్ద హాల్ నేను అసలు మనం కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం ఏంటి గందరగోళం అంతా అని. ఇప్పుడు మీ చిన్న పాకెట్ సైజ్ మీ మొబైల్ ఫోన్ కంప్యూటర్లా పనిచేస్తుంది ఇప్పుడు. అంచేత ఐబీఎం కార్డ్స్ లో పంచింగ్ మెషిన్ మీరు టెక్నాలజిస్ట్ గా ఇప్పుడు సాధన చేశారనుకోండి, చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ అది ఎందుకు ఉపయోగపడదు. ఇందుకు ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను, మీ బాడీస్ ఆర్ ది కంప్యూటర్, మీ శరీరాన్ని కంప్యూటర్. ఇదివరకు సాధనలన్నీ కూడా పంచింగ్ మెషిన్ లాంటివి, మెల్లి మెల్లిగా ఆ కంప్యూటర్లో మీరు ఫీడ్ చేసుకుని జపాన్ని తపాన్ని ధ్యానాన్ని మెల్లిగా ఒక కొన్ని సంవత్సరాలకి ఇన్ని నెలలు మేము కష్టపడ్డాక రిజల్ట్ వస్తుంది. అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల సంసిద్ధితతో ఈ ఆధ్యాత్మిక సాధన వస్తుంది అని. అప్పుడు కంప్యూటర్ ఏమని చెప్తోంది, యాజ్ అబౌవ్ సో బిలో అని ఒక సూత్రం ఉంది. బాహ్య జగత్తులో ఉన్నది తప్ప నీ శరీరంలో ఏమీ ఉండదు. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఇది అసలు ఈ ఒక్క ఫార్ములా మీరు ఈ రోజు నేర్చుకుని వెళ్తే ఇంకా ఏ స్పిరిచువల్ గైడెన్స్ మీకు అక్కర్లే, ఏ గురువు మీకు అక్కర్లే. యాజ్ అబౌవ్ సో బిలో, అంతరిక్షంలో ఏం జరుగుతుందో అదే నీ శరీరంలో కూడా జరుగుతోంది. అంచేత బాహ్య ప్రకృతిని మార్చాలి అంటే నువ్వు అంతరిక్షాన్ని మార్చక్కర్లేదు. ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి? నీ శరీరంలో మార్పు తెచ్చుకోవాలి. మొత్తం ఆధ్యాత్మిక సాధన అదే మ్యాజిక్. అందుకే నీలోకి పయనము, నిన్ను నువ్వు చూసుకో. ఈ చూసుకోవటంలో ఈ శరీరము అనేటటువంటి కంప్యూటర్ను ఉపయోగించుకోవటానికి మనకి సైన్స్ తెలియదు, కంప్యూటర్ వాడేస్తున్నాం. అలాగే ఋషులు మహర్షులు అనేక రూపాలతో ఆధునికమైనటువంటి గురువులుగా అవతరించి చెప్పారు, మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాల 8 నెలల 9 రోజులలో మేము పొందినవన్నీ మీరు పొందేస్తారు. వేదకాలము నాటి ఋషులు వాళ్ళందరూ కూడా పొందినటువంటి అనుభూతులు, దర్శించినటువంటి సత్యాలకి వాళ్ళు చెప్పినటువంటి టైం లిమిట్ ప్రస్తుతం ఏంటి అంటే, అది ఎప్పుడు ఈ టైం లిమిట్ చెప్పారు, 1850లో చెప్పారు. నాకు డౌటే ఈ టైం లిమిట్ కూడా తగ్గిపోయింది ఇంకా అని, ఫాస్ట్ అయిపోతుంది కదా. కానీ పోనీ వెళ్ళి మనం 6 సంవత్సరాలు అనుకున్నాం రౌండ్ ఫిగర్ గా. అంచేత దేశకాల పరిస్థితిని బట్టి మహనీయులు ఇచ్చిన సాధనలు మాత్రమే ఉపయోగపడతాయి, మనకు నచ్చిన సాధనలు ఉపయోగపడవు. ఇంకా నువ్వు చేయవలసినటువంటివి ఏంటి, ఈశ్వరానుగ్రహమును పొందుటకు తగిన పాత్రతను నిరూపించుకోవాలి. సరే మరి 6 సంవత్సరాల్లో మాకు ఆ పవర్ వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. 5 సంవత్సరాలు చదివితే నువ్వు గ్యారెంటీ ఇంజనీర్ అయిపోతావు, డాక్టర్ అయిపోతావు, లేకపోతే నువ్వు ఏ కోర్సులో సాధారణంగా ఆల్ టెక్నికల్ కోర్సెస్ 5 సంవత్సరాల్లో అయిపోతున్నాయి ఈ కాలంలో కదా. యాజ్ ఎవర్ సోబీలో పెంచుకునే అంతేత ఆధ్యాత్మిక సాధన కూడా 5 సంవత్సరాల్లో అయిపోతుంది, అది కరెక్టే. కానీ నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా మారటానికి ముందు దాని పాత్రత నిరూపించుకోవాలి నువ్వు. అది స్పిరిచువల్ లైన్ లో మనం చేయటం లేదు. ఎవరు పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగా దాన్ని ఇచ్చేస్తున్నాం. దాన్ని ఇవ్వకూడదని నేను చెప్తానే, అసలు ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే బలవంతంగా అయినా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి చదివించండి అని చెప్తున్నారు కదా. అందులో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్పిరిచువలిజం కి బలవంతమే, ఎవరు వచ్చినా ఏమి వచ్చినా కూడా మీరు నేర్చేసుకోవచ్చు. కానీ తర్వాత మనం ఋషులు పొందినటువంటి వేదాలను దర్శించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపించుకోవటానికి ఈశ్వర అనుగ్రహం కావాలి. ఈశ్వర అనుగ్రహం మాకు వద్దండి, అదేంటి వాట్ నాన్ సెన్స్ అంటే, స్కూల్స్ అండ్ కాలేజెస్ లో టీచర్ యొక్క అనుగ్రహం లేకపోతే సబ్జెక్ట్ రాదు. టీచర్కి చెప్పాలని లేదనుకో, ఇంక నీకు చచ్చిన సబ్జెక్ట్ రాదు కదా, దాన్ని ఈశ్వర అనుగ్రహం అంటాం. అంతేత ఈశ్వరానుగ్రహాన్ని పొందటానికి తగిన పాత్రత నిరూపించుకోవాలి. రెండోది ఏంటి, గురుదేవుల సూక్ష్మ ప్రేరణను అందుకుని దానిని మన జీవితాన్ని సాధించే మహాప్రేరణగా మలుచుకోవాలి. ఇక్కడ గురుదేవులు అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య అనుకోకండి, తస్య వాచక ప్రణవ సహ పూర్వేషామతి గురువు. ఈ ఓం అనేటటువంటి శబ్దము గురువులందరికీ గురువు అంటే, అనంత కాలము నుంచి అనేక యుగాల బట్టి అనేక గ్రహాల మీద ఎక్కడ మార్గదర్శకమైనటువంటి సత్తా ఉన్నా దాన్ని గురువు అంటాం మనం. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆ విధంగా ప్రతి శక్తి ఒక గురువే, ఎలక్ట్రిసిటీ ఒక గురువు, దాని నియమాలది స్పష్టంగా చెప్తుంది. నువ్వు అలా నడుస్తేనే ఆ శక్తి నీకు పలుకుతుంది. గురుత్వం అంటే అంతే కదా, నియమాలు ఉంటాయి, ఆ నియమాలను నువ్వు ఆచరిస్తే అది నీకు ఉపయోగపడుతుంది. అంతేత ఈ గురుదేవులు అనేటటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు అంటే అర్థం ఏమిటి, అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఈ అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు అంటే అర్థం ఏంటి, జీవించేటటువంటి నియమాలు. నియమాలు తెలిస్తే అంధకారం ఉండదు. నువ్వు నిర్ణయించుకోకలే, ప్రకృతి నీకు చెప్పేస్తున్నా, నువ్వు దాన్ని గుర్తుంచుకుంటే చాలు. అందులో మూడు రోజులు మారుతి గార్డెన్స్ లో. మారుతి ఎవరు, మారుత్ అంటే ఎవరు తెలియాలి ముందు, హనుమంతుడు. సీక్రెట్ డాక్టర్ లో మరుత్ శక్తి ఎలా పనిచేస్తుందో చెప్తారు. మనకి ఈ మధ్య కాస్త మీరు జాగ్రత్తగా గురు చూస్తూ ఉంటే, సిద్ధి సాయి టెంపుల్స్ కి ఇంకొక వ్యక్తి పోటీ పడుతున్నాడు. చూశారు మీరు హనుమంతుడి విగ్రహాలు, చిన్న విగ్రహాలు కూడా కాదు. సిద్ధిసాయి విగ్రహాలు పాప 5 అడుగులు 6 అడుగులు ఉంటే ఈయన గారు మరి గమనించారు. యాజబో సౌద్యంగా మీకు అర్థం కావట్లేదు, సడన్ గా హనుమంతుడి యొక్క విగ్రహాలు ఎందుకు అంత ఎక్కువగా అయిపోతున్నాయి. ఇంకేతంటే భవిష్యత్ బ్రహ్మ, ఆయన భవిష్యత్ బ్రహ్మ అన్నది మీకు తెలుసు కదా, నెక్స్ట్ కల్పానికి హీ విల్ బికమ్ ది బ్రహ్మ, సృష్టికర్త. అంతేత భవిష్యత్ బ్రహ్మ ఏం చేస్తాడు, ఈ కల్పంలో తనకి ఫ్యూచర్ జనరేషన్ కి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి బూస్ట్ ఇస్తాడు. ఇలాంటిది ప్రకృతిలో ఎక్కడైనా జరుగుతోందా, యాజ్ అబౌ సో బిలో. సాఫ్ట్వేర్ కంపెనీ బ్రహ్మలు ఎక్కడ వెతుక్కుంటారు, యూనివర్సిటీలో వెతుక్కుంటారు. యూనివర్సిటీలో వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, భవిష్యత్తులో అవుతారు. కానీ భవిష్యత్తులో రాబోయేటటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూఎవర్ దే ఆర్ కన్సర్న్ ఎక్స్పర్ట్ బ్రహ్మలు అనుకోవచ్చు కదా, ఆ యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీ కాదు ఆ కంపెనీకి, 2-3 సంవత్సరాల ముందే వాడు ఇంకా ఇంజనీర్ కాకముందే వీడు వాడికి గ్రూమింగ్ ఇచ్చుకుని వాడికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు, నువ్వు ఈ దారిలో వెళ్ళు ఈ దారిలో వెళ్ళు అని. ఐడియా, ఐడియల్, ఐడల్, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గుర్తు లాగంత వరకు కూడా గాయత్రి యొక్క అసలు స్వరూపం మీకు అర్థం కాదు. ఐడియా, ఐడియల్, ఐడల్. ఐడియా అంటే ఆలోచనలు, ఐడియా అంటే ఐడియల్ అంటే ఆదర్శాలు, ఐడల్ అంటే మూర్తి. మూడు స్టేజెస్ లో జరుగుతాయి ప్రతిదీ. ఏది జరిగినా ఈ మూడు స్టేజెస్ ఉంటాయి. ఉదాహరణకి ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఇంజనీరింగ్ గురించి అనేక ఐడియాస్ మీరు కలెక్ట్ చేసుకుంటారు. స్ట్రెస్, స్ట్రెయిన్, అలాయ్స్, మెటల్స్ యొక్క పవర్, దాని ఎబిలిటీస్, దాని క్వాలిటీస్, ఇవంతా ఐడియాసే కదా. విభిన్న ఐడియాస్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకుంటారు, ఇంజనీర్ అవుతారు. అంటే మీరు ఇంజనీర్ అయ్యేటటువంటిది ఏంటి అంటే ద ఐడియా ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఐడియాస్ కన్సర్నింగ్ టువర్డ్స్ బికమింగ్ ఎన్ ఇంజనీర్, అంతే అవుతారు మీరు. కానీ ఆ ఇంజనీరింగ్ ఐడియాస్ మీకు ఎందుకు ఉపయోగపడవు? ఎందుకు ఉపయోగపడవు? ఒక క్లయింట్ వచ్చాడు, లేకపోతే ఒక జాబ్లో ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ ఐడియాస్ నుంచి మీరు ఏ లక్ష్యానికి అయితే ఇల్లు కట్టాలనో, బ్రిడ్జ్ కట్టాలనో, రోడ్డు వేయాలనో ఏదో ఉంది కదా. అప్పుడు మీరు ఉన్న ఇంజనీరింగ్ అంతా, స్కిల్ అంతా అందులో పెట్టారు. ఉన్న ఐడియాస్ నుంచి మీకు ఏది కావాలో దాన్ని కొరకు డీల్ చేస్తారు. మీరు ఉన్న ఐడియాస్ని, దానికి ఉపయోగపడేటువంటి ఐడియాస్ ని మాత్రమే మీరు తీసుకుంటారు. అది ఆదర్శం అంటారు. ఐడియా డీల్ చేశారు, రోడ్డు వేయటం మొదలెట్టారు, లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టడం మొదలెట్టారు. ఏం చేశారు మీరు? ఇంజనీరింగ్ ఐడియాస్ నుంచి ఆ లక్ష్యానికి కావాల్సినటువంటి ఐడియాస్ ని తీసుకుని ఉపయోగించుకోవటం మొదలెట్టారు. ఎన్నాళ్ళు ఉపయోగిస్తారు? జీవితాంతం ఉపయోగిస్తారా? క్షణాలు ఉపయోగిస్తారు? అది మూర్తి అయిపోతే చాలు. అది మూర్తివంతం అవుతే బ్రిడ్జ్ ఇట్ బికమ్స్ ఏ ఐడల్. కానీ అది ఐడల్ అయిపోగానే ఏమైంది? అది అందరికీ ఉపయోగపడుతుంది. అది సాధారణంగా కరెక్ట్గా కనుక మనం ఇంజనీరింగ్ స్కిల్స్ వాటితో కడితే కొన్ని వందల సంవత్సరాల వరకు అది అలాగే మూర్తి భవించి ఉంటుంది. కానీ మూర్తి భవించి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్లో ఏముంది? ఇంజనీర్ యొక్క ఐడియాస్, ఐడియాలు రెండు కలిసి ఉన్నాయి. అంటే ఐడియల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద త్రీ. మూర్తి భవించటం వల్ల ఏం జరిగింది అంటే ఐడియాస్ ఉన్నాయి, అక్కడ ఐడియల్ ఉంది, మూర్తి భవించటం ఉంది. అర్థమైంది కదా? అంచేత గురుదేవుని యొక్క సూక్ష్మ ప్రేరణను అందుకుని దానిని మన జీవితాన్ని శాసించే మహాప్రేరణగా మలుచుకోవాలి. అంటే ఈ పుస్తకంలో మనం చదివినప్పుడు దానికి తగినట్టు మీరు మౌల్డ్ అయిపోవాలి. ఆ మూసలో మీరు పడిపోవాలి. దాని తర్వాత గురుదేవుల అనేక లక్ష్యాలలో మీరు అనుకరించగలిగే కార్యక్రమాలను స్పష్టంగా ఒక ప్రణాళికగా రూపొందించుకుని ఆచరించండి. ఈ పుస్తకం చదివాక మీకు అనేక ప్రణాళికలు కడుతూ ఉంది. అన్ని ప్రణాళికలు చేయలేం మనం. ఇంకా ఏం చేసుకోవాలి? తర్వాత మీకున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో, మీకున్నటువంటి కాంటాక్ట్స్, మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి ఎక్స్ట్రా ఎబిలిటీస్ లో ఆ ప్రణాళికలో మీరు ఏమి చెయ్యగలరో దాన్ని నిర్ణయించుకుని మీరు వేరే వేరే గ్రూప్స్ గా మారిపోవాలి. ఎన్ని గ్రూప్స్ గా మారొచ్చు అన్నదానికి ప్రకృతి ఏం చెప్తుంది అంటే శతచోధ సహస్రశ విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు అర్జునుడు ఎదిభా సదృశీ సాస్యాత్ ఆ వెలుతురు ఎలా ఉంది అంటే 100 సూర్యులు నుంచి 1000 సూర్యుల యొక్క వెలుగుకి సమానంగా ఉన్నది అని. మన బాడీలో మీరు కనుక కరెక్ట్ గా చూసుకుంటే మనకున్నటువంటి పెటల్స్ అని చెప్పుకుంటాం. పెటల్స్ దేని గురించి చెప్తున్నాను అర్థమైనా మీకు? దేని గురించి చెప్తున్నా? మన చక్రాల యొక్క పెటల్స్ ని మీరు లెక్క పెట్టుకోండి. మూలాధారం 4, స్వాధిష్టానం 6, 4, 10, మణిపూరకము 10, 20, అనాహతము 32, విశుద్ధి 48, ఆజ్ఞ 50. ఇది అప్వర్డ్. సర్కిట్ పూర్తవ్వాలి కదా, కిందకు వస్తాం. ఎంత అవుతుంది? 100. వీటిని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకి మీరు వర్తింపజేశారనుకోండి, మొత్తం ఎన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయంటే 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంతే, ఎన్ని సర్కిట్స్ మీరు చేసుకోగలరు? 100ని 10 రెట్లు చేస్తే శతశోధ సహస్ర. అంతకంటే ఎక్కువ గ్రూప్స్ మీరు ఏర్పరచుకోలేరు. అంచేత నాకు తెలిసి పూర్వకాలంలో ఫోర్ ఫిగర్ శాలరీ అనేవారు మా తాతగారు చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అబ్బో ఫోర్ ఫిగర్ శాలరీ అంటే ఇప్పుడు అసలు ఫైవ్ ఫిగర్ శాలరీ కంటే తక్కువ శాలరీ లేదేమో అని నా డౌట్. యాజబోస్ బిలోలో మీరు ఎంతకు విస్తరించాలి ఇప్పుడు? ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు సరిపోకూడదు మీకు. మీరు అంతకంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి జీవితం జీవించాలి. దీన్ని బట్టి ఎన్ని గ్రూపులు మనం తయారు చేసుకోగలము అనేది ఆలోచించుకుని ఆ గ్రూపులన్నీ ఇంటర్ కనెక్టెడ్ అవ్వాలి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రకృతిలో అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం పదం దర్శితం అయిన తస్మై శ్రీ గురువే నమః. ఇంటర్ కనెక్టెడ్ లేనటువంటిది నశించిపోతుంది. ఎప్పుడైతే మనకి బాహ్య జీవితంలో ఇంటర్ కనెక్షన్ పోయిందో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ సెల్స్ అర్థం ఏంటి? బాడీ గ్రో అవుతూ ఉంటుంది. హెల్తీ బాడీ టిష్యూస్కి కావాల్సినటువంటి సెల్స్ మన బాడీ తయారు చేస్తూ ఉంటుంది. ఎక్కడో కనెక్షన్ పోతుంది దానికి, అన్వాంటెడ్ సెల్స్ గ్రో అవటం మొదలెట్టాయి. మన బాడీలో ఉండేటువంటి చిన్న చిన్న ట్యూమర్స్ కూడా క్యాన్సరే. అన్వాంటెడ్ క్యాన్సర్ అంటే అన్వాంటెడ్ సెల్ అని అర్థం. ఇది కూడా క్యాన్సరే, కానీ దీన్ని మనం ఏమంటాం అంటే బినైన్ క్యాన్సర్ అంటాం. అంటే పాపం మంచి క్యాన్సర్, అది మన బాధ పెట్టలేదు. కానీ దిట్ షోస్ ఎక్కడో మన బాడీలో కనెక్షన్స్ పోయాయి. కానీ పోయిన కనెక్షన్ ప్రమాదకరమైనటువంటిది కాదు. యూ కెన్ గో ఆన్ లివింగ్, నథింగ్ హ్యాపెన్స్. కానీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? అన్వాంటెడ్ కనెక్షన్సే కాదు, కొంప ములిగే కనెక్షన్స్ బ్రేక్ అయ్యాయి. ఈ క్యాన్సర్ అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే డైవోర్స్. డైవోర్స్ నాట్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్, డైవోర్స్ ఫ్రమ్ ఎనీథింగ్. గురువుకి శిష్యుడికి సంబంధం లేదు. కాలేజీలో పాఠం చెప్పుకున్నటువంటి గురువులతో ఈనాడు మనకి లింక్ ఉందా? అసలు ద ఫస్ట్ కాజ్ ఫర్ క్యాన్సర్ తల్లిదండ్రులకి పిల్లలకి ఇప్పుడు సంబంధం ఉందా? ద సెకండ్ కాజ్ ఫర్ క్యాన్సర్. కానీ ఇవి రెండు బినైనే, బినైన్ క్యాన్సర్ ప్రమాదం చెయ్యవు. హస్బెండ్ వైఫ్ పెళ్ళయ్యి విడిపోకుండా ఉన్నా కూడా నేను చూస్తూ ఉంటాను కదా కుటుంబాలను, నో రిలేషన్షిప్స్, నో కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్స్ లేవు. ద రియల్ రీజన్ ఫర్ క్యాన్సర్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? మనం ఈ వేరియస్ గ్రూప్స్ తయారు చేసుకున్నప్పుడు ఈ గ్రూప్స్ మధ్య ఇంటర్లింక్ లేదనుకోండి, పనికిరాదు. ఆ ఇంటర్లింక్ లేని గ్రూప్ నాశనం అయిపోతూ ఉంటుంది. ఇంకా అనేక సంస్థలు లేస్తూ ఉంటాయి, అనేక సంస్థలు మూతపడిపోతూ ఉంటాయి. ద సేమ్ క్యాన్సర్ స్పిరిచువల్ లింక్స్ లో కూడా తయారైంది. ఇప్పుడు కోపం రావచ్చు మీకు, అది వేరే విషయం. మీకు అంత ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. క్యాన్సర్ అంటే ఏంటి? అన్వాంటెడ్ బర్డెన్ ఆన్ ది సొసైటీ, ఆన్ ద హ్యూమన్ బాడీ. మీరు ఉపయోగించుకుంటున్నారా వాటిని? దే ఆర్ అన్వాంటెడ్ ఫర్ యూ. చివరికి ఏమవుతుంది? ఆ ఇంటర్ రిలేషన్షిప్ మనకు కావాలి. అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం యత్పదం దర్శితం అయిన తస్మై శ్రీ గురువేన ఇంటర్ లింక్. ఓ చిన్న హైడ్రోజన్ యాటమ్ దాన్ని లింక్ పోగొట్టుకుంటే ఇట్ బికమ్స్ అన్ యాటమ్ బాంబ్. నార్మల్ ప్రాసెస్ లో హైడ్రోజన్ న్యూక్లియస్ చుట్టూ ఆ ఎలక్ట్రాన్ అలాగా కరెక్ట్ గా ప్రదక్షిణ చేస్తూ ఉంటే వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ బాడీ. హైడ్రోజన్ మన బాడీలో ఆల్మోస్ట్ 80% ఉంటుంది. ఆ హైడ్రోజన్ తన లింక్ పోగొట్టుకోండి అనుకోండి ప్రపంచంతో, మన బాడీతోనే కాదు ప్రపంచంతో, ఇట్ బికమ్స్ ఎ హైడ్రోజన్ బాంబ్. కొంపలు అంటించేస్తుంది అది. ఆ విధంగా చూసుకుంటే మన అందరం కూడా బాంబ్స్మే. ఇంకంటే ఎవరికి ఎవరితోనూ లింక్ లేదు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఆఫీసులో మీకు ఎవరితో అయినా లింక్ ఉందా? కానీ లింక్ ఉందండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అవి పర్సనల్ ఫ్రెండ్స్. ఆఫీస్ వర్క్ లో ఆఫీసుకు వర్క్ కి సంబంధించిన లింక్ ఉన్నదా? ఆ లింక్ ఉన్నంత వరకు ఆఫీస్ బాగా పనిచేస్తుంది. లాజిక్ అర్థమైనా? ఎనీ సక్సెస్ఫుల్ కంపెనీ ఎందుకు డెవలప్ అవుతుంది? ఏ లక్ష్యం కోసం అయితే ఆ కంపెనీ పనిచేస్తుందో, వాచ్మెన్ దగ్గర నుంచి చైర్ పర్సన్ వరకు అదే లక్ష్యానికి పనిచేస్తున్నారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే కదా. మరి మానవ జాతి ప్రకృతిలో తన రోల్ ని అర్థం చేసుకుని అసలు మనం ఏం చెయ్యాలి అనేది మనం ఎప్పుడైనా నేర్చుకుంటున్నావా? మీరు ప్రకృతికి సహకరించటం లేదు, ప్రకృతిని మీరు సర్వనాశనం చేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు. మరి ప్రకృతి మిమ్మల్ని ఎందుకు సహిస్తుంది? సహించదు. ప్రకృతి దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటి అంటే మెల్లగా మీ శరీరాన్ని క్షీణింపజేసేస్తుంది. ఇమ్మోర్టల్ గా మృత్యురహిత స్థితిలో జీవించినటువంటి మానవులు చనిపోవటానికి కారణం ఏమిటి అంటే ప్రకృతిలో నింకిపోవటం. ప్రకృతిలో నింకిపోవటానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కుక్కుడు ఫుడ్ తింటాం. ప్రకృతిలో మనిషి తప్ప మిగతా వాడెవడు కూడా బేసిక్స్ కు వెళ్ళగలగాలి. మనం ఇచ్చట అమరత్వం పొందాలి, ఆరోగ్యం పొందాలి, ప్రకృతికి మీద దగ్గరగా ఉండాలి అంటే ప్రాకృతికమైనటువంటి ఫుడ్ తీసుకోవటం కానీ సైన్స్. అది మీ ఆరోగ్యం కోసం మీరేం తింటే అది తింటాం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. మనం ఎప్పుడు రివర్స్ గా ఆలోచిస్తాం. వి ఫీల్ దట్ వీఆర్ సో ఇంపార్టెంట్, మనం లేకపోతే ఎట్లా నేను ఉన్నా మొత్తం మానవ జాతి ఎగిరిపోయినా ప్రపంచం ఇలాగే ఉంటుంది, ఏం పర్వాలేదు, దానికి ఏం అవ్వదు. కానీ మీకు చాలా డేంజర్. అది ఇక్కడ చెప్పింది గురుదేవులు అనేక లక్ష్యాలలో మీరు అనుకరించగలిగే కార్యక్రమాలను స్పష్టంగా ఒక ప్రణాళికగా రూపొందించుకుని ఆచరించండి. ఇంకా మీరు రూపొందించుకోవటంలో మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదని ముందే చెప్పారు. పైన అక్కడ చెప్పబడింది ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి మహనీయులు ఇచ్చిన సాధనలు మాత్రమే ఉపయోగపడతాయి, మనకు నచ్చిన సాధనలు ఉపయోగపడవు. అంతేత ఈ గురువులు ఇచ్చేటటువంటి సాధనలు మనకి ఎక్కడ తెలుస్తాయి? గురువులు ఇచ్చిన సంస్థలో తెలుస్తాయి. ఇంతేనంటే కొన్ని వేల సంవత్సరాల అధ్యయనం తర్వాత నేను మీకు చెప్తున్నాను. అది మొట్టమొదటిది ఖచ్చితంగా మీరు ఫిలాసఫికల్ లిటరేచర్ చదవాలి. అందరూ కాదు, మీలో ఇద్దరు ముగ్గురు చదివినా ఆ చదివింది ఇతరులకు చెప్పేయండి. ఇప్పుడు బయో కెమిస్ట్రీ ఎలా డెవలప్ అయింది? ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఈ నాలుగు సైన్సెస్ యొక్క ఎస్సెన్స్ బయో కెమిస్ట్రీ. ఇందులో ఏ ఒక్క సైన్స్ మీరు పక్కన పెట్టేయండి, బయో కెమిస్ట్రీ డెవలప్ కాదు. కానీ బయో కెమిస్ట్రీ చదివేవాడు ఫిజిక్స్ లో ఎక్స్పర్ట్ కావక్కర్లే. ఫిజిక్స్ వాళ్ళు తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకోగలిగితే చాలు. సెంట్రిఫ్యూజ్, స్పెక్ట్రోఫోటోమీటర్, థెర్మోస్టాట్స్, ఇవన్నీ ఫిజిక్స్ వాళ్ళు డెవలప్ చేసినవి. దాన్ని ఉపయోగించుకుంటే చాలు బయో కెమిస్ట్రీ యాంగిల్ గా. కెమిస్ట్రీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి బేసిక్ రియాక్షన్స్ టెక్నాలజీ వాడికి తెలిస్తే చాలు, మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలియాల్సిన పనులే వాడికి. జువాలజీ నామెన్క్లేచర్, యానిమల్ స్ట్రక్చర్స్, సెల్ డివిజన్, ఇది జువాలజీ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది కదా. అంచేత ఈ గురువులందరి యొక్క సంస్థలలో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వక్కర్లేదు. దే ఆర్ ఎక్స్పర్ట్స్, మీరు ఎక్స్పర్ట్స్ కావక్కర్లే. మీ నిత్య జీవితంలో మీకేం కావాలో తెలిస్తే చాలు. ఆ యాంగిల్లో ఎవరు ఇద్దరు ముగ్గురు మీలో థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్ అయ్యి దాని యొక్క డెప్త్ లోకి వెళ్ళి గోయింగ్ టు ద డీపర్ స్ట్రక్చర్ దాన్ని స్టడీ చేయండి. అది మన గ్రూప్ కి అందజేసేయండి. మన గ్రూప్ అంటే ఈ ఐదారుగురమేనా? ఏమో రేపు ఎంతమంది అవుతారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మీరు ఆ స్థితికి రానంత వరకు ఈ గ్రూప్ డెవలప్ కాదు, కంటెంట్ గ్రోత్ అవుతుంది అనమాట. రెండోది ఏం చెప్పాను, లహరి మాఫియా గ్రూప్, ఎస్ఆర్ఎఫ్, డీటెయిల్డ్ కి వెళ్ళిపోవాలి. మీరు ఇద్దరు ముగ్గురు అరవింద సొసైటీ, రమణ మహర్షి, దిల్లీల ముండమ్మ, రామకృష్ణ పరమహంస గ్రూప్, వీటన్నిటిలోనూ పరిపూర్ణమైనటువంటి ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు మనలో తయారవ్వాలి. దానికి నేనేం చెప్తున్నాను, నేను క్లాసులు తీసుకుంటాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 4-3 రోజుల క్లాసెస్ మీరు అరేంజ్ చేసుకోండి, ఈ గురు పరంపరలోనే అరేంజ్ చేసుకుంటారు. ఎలా అరేంజ్ చేసుకుంటారో అది మొదట్లో నేర్చుకుందాము, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా అర్థం చేసుకుందాము అనేటటువంటి ఒక స్మాల్ గ్రూప్ తయారైపోతే చాలు. ఇదంతా అర్థమైన తర్వాత, ఈ గ్రూప్స్ అన్ని అర్థమైన తర్వాత, ఈ గ్రూప్స్ మానవ సమాజము ఇవల్యూషనరీ స్కీమ్ లో ఎలా పాలు పంచుకోగలదో తెలుసుకునేటటువంటి క్లాసెస్ మనకు కావాలి. మీ కోరికలు తీయటానికి కాదు, కానీ అది ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అయి ఉంది. కంపెనీలో ఎవరైనా ఉద్యోగంలో చేస్తే వాడికి మెడికల్ ఏమంటారు దాన్ని క్లెయిమింగ్, అర్థమవుతుంది కదా. వాడి కుటుంబాల్లో అనారోగ్యం అది వస్తే కంపెనీ వాళ్ళే చూసుకుంటారు, ఎక్కడికైనా వాడు వెళ్లాల్సి వచ్చినా లీవ్స్ శాంక్షన్ చేసి వాడు రిలాక్స్ అవడానికి ఎక్కడికైనా 10 రోజులు వెళ్లాల్సి వచ్చినా కంపెనీ చూసుకుంటుంది. అలాగే మీ కోరికలు ప్రకృతి చూసుకుంటుంది. ప్రకృతిని శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది. మనకి ఎలాగైతే ఒక మేనేజింగ్ డైరెక్టర్, చైర్పర్సన్, డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారో, ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక గురుసత్తా ఉన్నది. అది దీన్ని శాసిస్తాం తప్ప మానవజాతి శాసించటం లేదు. అది మీకు భాగవతంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. సనక సనందాదులు, జయ విజయులకి వాళ్ళు ఇచ్చినటువంటి శాపము, ఇదంతా కూడా మనం చేసుకున్నటువంటిదే. గురువులు మనకి దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు అంటే, మాకు చాలా ఇష్టపడేటటువంటి సంఘటనలు నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా ఉండేటప్పుడు జరిగేది. మరి అది ఇష్టపడ్డానని చెప్పటంలో తప్పు లేదు. అది ఎప్పుడంటే నేను క్లాస్కి వెళ్ళాక క్లాస్ లో ఒక స్టూడెంట్ లేకపోవటం ఉంటాడు, ముఖ్యంగా అది లాస్ట్ అవర్స్ అయితే అసలు ఉండరు. కొందరు సోకాల్డ్ సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు లాస్ట్ అవర్కి బెల్ కొట్టడానికి 2 మినిట్స్ ముందు వచ్చి మాస్టర్ ఎవరు లేరు. అంటే వాళ్ళు నన్ను అడగటం ఉద్దేశం ఏంటంటే నేను చాలా మంచివాళ్ళం కానీ అందరూ వెళ్ళిపోయారు అంచేత వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాము. మీరిద్దరు ఉన్నారు కదా 12 క్లాస్కి అనేవాడిని. దాని తర్వాత వాళ్ళు అడగటం కూడా మానేశారు వాళ్ళు. ఆ ఇద్దరు కూడా మనం గురువులతో అలా ప్రవర్తిస్తున్నాం, అలా ప్రవర్తించాము, దూరం అయిపోయారు వాళ్ళు. అంచేత మళ్ళా మన వ్యధ, మీ యొక్క మార్గదర్శనం మాకు కావాలి అనేటటువంటిది మన ఆచరణలో చూపించాలి. ఆ స్టూడెంట్స్ చెప్పినట్టు కాదు, మేము ఉన్నామండి క్లాసులో కానీ ఎవరు వింటలేదండి, మేము వెళ్ళిపోతామంటే నాలాంటి టీచర్ ఎవడైనా ఉంటే కాదు మీ ఇద్దరికీ చెప్తానంటాడు. కానీ కుదరదుగా మీరు కూడా అప్పుడు ఏం చేస్తారంటే, మేము ఇద్దరుగా ఉన్నామండి ఇంక ఈ క్లాసులు వద్దు వెళ్ళిపోతా ఉంటారు. ఆ తప్పు చేయకుండా మనం ఎంత మంది ఉన్నాము అని కాదు, ఎంత అవగాహనతో మనం చేస్తున్నాం అనేది చేసుకుందాం. వ్యక్తిగత సాధనకు తక్కువ సమయము కేటాయించి ఎక్కువ సమయము ధ్యాన యజ్ఞమునకు కేటాయించాలి. ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. మా వ్యక్తిగత అనుష్ఠానాలు, మా వ్యక్తిగత సాధనలు అనేటటువంటిది మీరు పక్కన పెట్టేయండి. ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు, ఓ కాలనీలో నిప్పు అంటుకుపోయినప్పుడు, నేను జపం చేస్తూ కూర్చుంటాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, నేను పరిగెత్తాను మంటలు ఆర్పటానికి అని. మేబీ హీఈస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ, కానీ వాడు మూర్ఖుడే. ఎందుకంటే ఒక డేంజర్ ఏంటంటే, వాడి కొంప కూడా అంటుకోవచ్చా నిప్పులు అంటుకున్నాక వాడేం చేయలేడు. ఇప్పుడు కొంపలు అంటుకుంటున్నాయి, మనం గమనించగలిగితే మానసిక ఆలోచన రహిత స్థితి ఎంత ఎక్కువగా ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఎంత మూర్ఖులుగా మనం జీవిస్తున్నామో అర్థం చేసుకోండి. ఎందుకంటే మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ నేను చెప్తున్నాను, మీరు ఆలోచిస్తే మీకు అసలు ఎంత భయపడతారో. మీరు అమెరికాలో ఒక స్లో పాయిజన్ దొరుకుతుంది, కానీ దానికి మంచి కవర్ డిజైన్ అది వేసి పెట్టారు. దాని మీద మాత్రం అని చెప్పాడు, అది స్లో పాయిజన్ అయినా ఇది తినకు అని. అది అందరికీ తెలుసు. అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ ఏం చేశాడు అంటే, ఆ స్లో పాయిజన్ యొక్క 2-3 పెద్ద కార్టన్స్ ఒక ఫ్రెండ్కి తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యి 5-6 రోజులైంది, పాపం తీసుకుని వచ్చింది. గదిలో ఎవరెవరు ఉన్నారు అంటే, అమెరికా నుంచి వచ్చిన ఫ్రెండ్, వీడు, వీడి భార్య, పిల్లలు, కొన్ని రోజుల పిల్లవాడు. అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి ఆ స్లో పాయిజన్ ని వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా తింటున్నారు. స్నేహితులు ఇద్దరు అక్కడ ఉన్నదవరు మా పిల్లవాడికి ఆ భార్య కూడా పెడుతున్నారు. ఈ నలుగురిని మీరు ఏమంటారు చెప్పండి, మీరేమంటారు? తెలివైన వాళ్ళు అంటారా, మూర్ఖులు అంటారా, లేకపోతే అలాంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో పెట్టాలా? ఏం చేయాలి మీరు చెప్పండి, నేనే ఉన్నా ఏం చేయాలి వాళ్ళని? మరి పిల్లవాడు అప్పుడే పుట్టి వస్తే వాడి ముందు సిగరెట్ కాలుస్తున్న తండ్రిని ఏమనాలి, ఏమన్నాను ఆ తండ్రిని? మరి సిగరెట్ ప్యాకెట్ మీద ఏం రాసింది? మరి మీరు ఇందులో తాగుతున్నారు, మీకు బుద్ధి ఉన్న వాళ్ళ బుద్ధిహీనుల ఇడిగట్టు అవునా కాదా? మనం గవర్నమెంట్ బ్యాన్ చేయటం ఏంటి అసలు? నీకు సిగ్గుండే కల్లే నువ్వు కొంటూ ఉంటే వాడిని వేసాడు, ఆయన తమ్ముతాడు వాటితో వెళ్ళి ఈ మంటలు అందుకునేటటువంటి స్థితి అవునా కాదా చెప్పడానికి చెప్తున్నాను. ఇంత ఘోరంగా ఉన్నటువంటి మానసిక స్థితిని జ్ఞాన యజ్ఞము అంటే అర్థం అది. ఆ జ్ఞానం మీరు ప్రసాదించగలగాలి ఈ మనుషులు కదా, అది మానేసి మేమేమో జపం చేస్తాం, మేమేమో తపం చేస్తాం. ఏం చేస్తావు నువ్వు కూడా అదే పీలుస్తున్నావు, నువ్వేం సేఫ్ అనుకోవద్దు. నాద వరకు ఎక్కడొస్తుందండి సిగరెట్? వాడింట్లో కాలుస్తాం మేము మూర్ఖత్వం. ఒక సిగరెట్ కాలుస్తున్నారు హైదరాబాద్ లో ఎన్ని లక్షల సిగరెట్లు ఈ క్షణంలో అంటుకుని ఉన్నాయో, మరి దాన్ని ఆపటానికి ఏం ప్రయత్నించటం లేదు కదా. ఎప్పుడు ప్రయత్నించగలం మనం? పబ్లిక్ ఒపీనియన్ మానసిక ఆలోచన ధోరణిని మనం మార్చగలిగితే, అది చేయకుండా నువ్వు ప్రాణాయామం చేస్తూ కూర్చోవు. నువ్వు చాలా గొప్ప ప్రాణాయామం చేస్తున్నావు కానీ నువ్వు పీల్చగల విషయం ఏం చేస్తావు? నువ్వు ప్రాణాయామం చేసి ఎల్లారు నువ్వు ఆ ప్రాణాయామం ఇంకా తక్కువ తక్కువ పీల్చుకోవడం చాలా మంచిది. అసలు లోతుగా పీల్చుకోకూడదు, ఇంకేట విషయం అర్థమవుతుందా? అంతేకాదు ఈ జ్ఞానయోగ్యం అనేటువంటి మాటని అర్థం చేసుకోండి. వ్యక్తిగత సాధనకు తక్కువ సమయము కేటాయించి ఎక్కువ సమయము జ్ఞానయజ్ఞమునకు కేటాయించాలి. చాలా బాగుంది మాస్టర్ కానీ ఐ డోంట్ హ్యావ్ టైం. చెప్పే కదా నిప్పంటుకు పోతూ ఉంటే నిప్పు ఆపటానికి టైం లేదని ఇంట్లో కాలనీలో నిప్పంటుకు పోయింది, వీడు ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇంతకు వీడేమంటాడు? వీడింటికి ప్రాణం పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలాగే ముగ్గురు ఆఫీస్కి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇల్లు ఏమవుతాయి? మంచిది, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక బలంగా ఉంటుంది. ఆ మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. అంతే ముందు మనకి జ్ఞానం ఉందో లేదో మన ఆచరణ తెలుపుతుంది. కాకపోతే మనం ఏమో ఏంటంటారు అది ఏ వైజ్ ఏ ఇడియట్ ఇన్ ఏ వైజ్ మ్యాన్స్ క్లోక్. ఖచ్చితంగా మూర్ఖమే. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు తెలియనంత వరకు కూడా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంతే ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఎలా డెవలప్ చేయాలో ఆయన కొన్ని హెడ్డింగ్స్ ఇచ్చారు. ఆ హెడ్డింగ్స్ మనం చదివి చూద్దాం. సర్వసమర్పణ అని చెప్పింది మీకు అర్థమైంది కదా నిన్న. సర్వసమర్పణ అంటే ఏంటి? కొంపలు అంటూ పోతున్నప్పుడు నీకున్న దాంతో మ్యాక్సిమం ట్రై చేయి. అంతే తప్ప నా దగ్గర చిన్న చెంబే ఉంది కనుక నేను నీళ్లు తీసుకెళ్లను అనో మంటలు ఆర్పటానికి, పెద్ద చెంబు హోస్ పైప్స్ ఉంటే దాంతో ఆర్పుతాం, లేకపోతే ఏం చేస్తాం? ఉన్నదంతోనే ట్రై చేస్తాం. అంచేత అనంత శక్తితో సంబంధము. ఇక్కడ మనకి చాలా ధైర్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటి అంటే, ఈ గురువులందరూ కూడా సాధనా విధానము గురించి మీరు ఆలోచించకండి, ఆ బాధ్యతను పూర్తిగా నా మీద వదిలేయండి. సాధన మీరు చేయొద్దు, సాధన చేసుకునేది ఏదో. ఎందుకు సాధన చేస్తాం మనం? మనకి సాధన ఎందుకు చేస్తామో తెలియదు. ఎందుకు చేస్తాం సాధన మనం చెప్పండి? ప్రాణాయామం, ఆసనాలు, యమ నియమాలు, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి ఎందుకు చేస్తాం? పైన హెడ్డింగ్లో ఉంది, అనంత శక్తితో సంబంధం పెట్టుకోవడానికి. మనకున్న ఎనర్జీ సరిపోదు కనుక ప్రకృతిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తితో సంబంధం పెట్టుకోవడానికి చేస్తాం మనం. గురువుగారు ఏం చెప్తున్నారు? యూ డోంట్ వరీ అబౌట్ దట్ ఆస్పెక్ట్. అనంతమైనటువంటి శక్తితో నేను సంబంధం కల్పిస్తా మీకు. మీరు చేస్తున్నటువంటి వర్క్ బట్టి అనంతమైనటువంటి శక్తితో సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ స్పిరిచువలిజం యొక్క ఒక ప్లస్ పాయింట్ మీరు ఆలోచించుకోండి. మీరు ఎంత పెద్ద పని చేస్తామని సంకల్పిస్తారో అంత శక్తితో మీకు సంబంధం ఏర్పడుతుంది. దానికి తగిన వర్క్ చేస్తూ వెళ్ళండి, ఆ శక్తి నీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. పని ఆపైంది, శక్తి ఆగిపోతుంది. అసలు ఇంకా మీకు అనంతమైనటువంటి శక్తితో నాకు సంబంధం ఎలా పెట్టుకోవాలి, ధ్యానం ఎలా చేసుకోవాలి, ధారణ ఎలా చేసుకోవాలి, యు డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకో, ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే అంత శక్తి నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉంటాయి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వటానికి. ఆ ఫండ్స్ అతను శాంక్షన్ చేస్తున్నప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడైనా ఏం చూస్తాడు, నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఎంత. నువ్వు పెద్ద లక్ష్యం పెట్టుకుంటే ఎక్కువ ఫండ్ శాంక్షన్ అవుతుంది, తక్కువ లక్ష్యం పెట్టుకుంటే పెట్టుకోకపోతే అర్థమవుతుంది కదా. అంచేత ఈ అనంతమైనటువంటి శక్తితో ఈ కుంభయుగానికి ముందే ఎప్పుడే గుర్తుంచుకోండి, గురువులు ముందే అన్ని రెడీ చేసి పెడతారు. పిల్లవాడు కాలేజీకి వెళ్ళక ముందే ఏ పీరియడ్ లో ఏ లెక్చరర్ పాఠం చెప్పాలో రెడీగా ఉంటాడు. ల్యాబొరేటరీలో వాడికి ఎప్పుడు ఏ కెమికల్ అవసరం అవుతుందో ఆ కెమికల్ రెడీగా ఉంటుంది, దానికి కావలసినటువంటి ఉపకరణాలు రెడీగా ఉంటాయి, ఆపరేటర్స్ రెడీగా ఉంటాయి, దానికి గైడెన్స్ ఇచ్చేటటువంటి టెక్నీషియన్స్ రెడీగా ఉంటారు. వీడు చేయవలసిందల్లా ఏంటి అంటే అక్కడికి వెళ్తాం, దాని గురించి కబుర్లు చెప్తే ఇంట్లో కూర్చోవడం కాదు. దానికి కావలసినటువంటి కార్యక్రమాలలో నువ్వు యాక్టివ్గా పాలు పంచుకుంటూ ఎంత పెద్ద యాక్టివిటీ నువ్వు పెట్టుకోగలిగితే అంత పెద్ద శక్తి వస్తుంది అంటున్నారు. కనుక నేను ఒక చాలా చిన్న యాక్టివిటీ తీసుకున్నాను, పెద్ద యాక్టివిటీస్ చేసుకునే ధైర్యం లేక ఈ పృథ్వీ గ్రహం మీద గురు ప్రణాళికకు సంబంధించేటటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి నెక్స్ట్ డిసెంబర్ లోపల పెట్టేయాలి అని ఒక చిన్న సంకల్పం తీసుకున్నాను. ధైర్యం ఉంటే పెద్ద సంకల్పాలు తర్వాత తీసుకుంటాను. కానీ ఆ యూనివర్సిటీ ఎంతకి లిమిట్ అయి ఉంటుంది, ఏరియా పృథ్వీ గ్రహం అంతా విస్తరించి ఉండాలి అని నా కోరిక. పృథ్వీ గ్రహం ఎంత చాలా చిన్నది, మీరు చూసుకుంటే మీరేదో చాలా పెద్దది అనుకుంటున్నారు కానీ గెలాక్సీలో. అంతేత దానికి తగిన కార్యక్రమాలు వేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఇందుకు జ్ఞానయజ్ఞము, యూనివర్సిటీ అంటే జ్ఞానయజ్ఞం, నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది. అంతేత ముందు మొత్తం పృథ్వీ గ్రహానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దయర్ లాంగ్వేజెస్ ఆర్ పొలిటికల్ లీనింగ్స్ మనం ఒక విశాలమైనటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఈ డిసెంబర్ లోపల బీజాలు వేసేద్దాం, శంకుస్థాపన చేసేస్తున్నాం. నెక్స్ట్ డిసెంబర్కే క్లాసెస్ స్టార్ట్. అంచేత మీరందరూ కూడా ఆ భవిష్యత్ బ్రహ్మ యొక్క అంశతో జన్మించినటువంటి వాళ్ళు. భవిష్యత్ బ్రహ్మ ఎవరు? అంచేత మీరందరూ కూడా ఆ హనుమంతుడి యొక్క అంశతోనే జన్మించిన వాళ్ళు కనుక గ్యారంటీగా ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ లో గురువుల యొక్క గురించి మనం మాట్లాడుకుందాం అంటే వచ్చింది మీరేగా. అంచేత ప్రపోర్షన్ మీరు చూసుకోండి, ఎన్నుకోబడ్డ వాళ్ళలో ఎన్నుకోబడ్డవాళ్ళు. కానీ మళ్ళా హనుమంతుడు లాగే నేను సముద్రాన్ని ఎలా దాటగలను అన్నారనుకోండి, కుదరదు. ఏ జాంబవంతుడినో ఏ సుగ్రీవుడినో ఏ నలుడినో పిలిచి చెప్పించి జంప్ చేయిస్తా. అంతేత ఏంటిది, అనంత శక్తితో సంబంధం పెట్టుకుంట. నెక్స్ట్ చాప్టర్ యుగ సాధన. అంటే ఇప్పుడు ఆ టీచింగ్ మెథడ్స్ మీరు చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. పరమార్థం పేరు మీద, ఆ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గమనించుకోండి. పరమార్థం పేరు మీద బావులు చెరువులు త్రవించేవారికి, ధర్మశాలలు మందిరాలు నిర్మాణం చేసేవారికి, బడులు చికిత్సాలయాలు ధనాన్ని అందించేవారికి, చదివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి నా ప్రత్యేకమైన ప్రార్థన. ఈనాటి మానవుని జీవన మరణ సమస్యకు కారణము ఆలోచన యందు వికృతి కలుగుట, దానినే అతి తీవ్ర ప్రమాదకరమైన ఆపదగా భావించాలి. ఇందాక నేను చెప్పాను కదా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ అది స్టైల్ అనుకుంటూ, నీ పిల్లల హెల్త్, నీ పిల్లల హెల్త్, చుట్టుపక్కల వాళ్ళ హెల్త్ నాశనం చేసేస్తూ ఉంటే అసలు ఆ కోర్టుని ఎవరికైనా స్లో పాయిజనింగ్ ఇస్తున్నారు అని తెలిస్తే కోర్టు వాళ్ళలో నువ్వు ప్రూవ్ చేయగలిగితే కోర్టు వాడికి ఏం శిక్ష వేస్తుంది? ఉరి శిక్ష వేయొచ్చు, లేకపోతే కనీసం 14 ఏళ్ళు వేసేస్తుంది. మరి సిగరెట్ తాగే వాళ్ళందరికీ 8 ఏళ్ళు శిక్ష పడాలి? 14 ఏళ్ళు వీళ్ళు జైల్లో ఉండాలి. మరి కానీ మన యొక్క ఆలోచనల యొక్క ఆ నికృష్టత అర్థం చేసుకోండి. మనమే సిగరెట్లు తాగుతాం, ఇంకోటికి ఏం చెప్పింది, ఎందుకంటే వాడు తాగుతున్నాడుగా, వాడిని ఎవరు ఏమంటారు లేదుగా. అంతేత ఈ ఆలోచనలు మార్పు రావాలి, దాన్నే థాట్ రివల్యూషన్ అంటాం. మనుషులలో ఈ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి అన్నదానికి ఈ యుగ సాధనను అర్థం చేసుకుని, ఏ యుగ సాధన, ఏంటి యుగ సాధన చెప్పండి, ఆలోచనలో మార్పు, యువర్ థింకింగ్ ప్రాసెస్ మారాలి. మన థింకింగ్ ప్రాసెస్ మారకపోతే ఎంత పెద్ద గురువు వచ్చినా ఒకటే మీకు కావాల్సింది, థింకింగ్ ప్రాసెస్ మారాలి. ఎడ్యుకేషన్ అంటేనే అది, ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన వాడు థింకింగ్ 5 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ గా మారిపోతుంది. ఇంజనీర్ లాగా ఆలోచించడం మొదలు పెడతాడు, ఇట్ ఇస్ ద రివల్యూషన్ ఇన్ హిస్ థాట్. కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్రీ గా ఆలోచించడం మొదలు పెడతాడు, అది థాట్ రివల్యూషన్. ఇక్కడ హౌ టు లివ్ అనే రివల్యూషన్ రావాలి. అసలు మనం బతికున్నామని మనం గుర్తుంచుకోం. ఆర్ యూ అవేర్ దట్ యు ఆర్ అలైవ్? ఎంతమంది మేము బతికున్నామని అనుకుంటున్నారు, మీరు ఆలోచించండి. యు ఆర్ నెవర్ అవేర్. అంచేత ఈ యుగ సాధన, యుగ సాధన ఏంటి, ఆలోచనలో క్రాంతి. అది మీరు గుర్తుంచుకోండి, కాళ్ళు మార్క్స్ యొక్క కమ్యూనిజం ఎంత పెద్ద రివల్యూషనో. ఈనాడు గురువులు అందిస్తున్నటువంటి సాధనలు, గురువులు అంటున్నాను నేను, ఇది శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పిన మాట ఒక్కటే కాదు, అందరూ అదే చెప్తున్నారని మీకు అర్థమవుతుంది. ఆ పుస్తకాలు జరిగితే కేవలం భాషలో మార్పు, స్ట్రెస్ లో మార్పు తప్ప సబ్జెక్ట్ లో ఏం మార్పు లేదు. అంతేత థాట్ రివల్యూషన్ కి మీరు రెడీ అయిపోయాక ఒక రోజులో థాట్ మారదు. చెప్తున్నాం కదా, 1 ఇయర్ మనం టైం తీసుకున్నాం. ప్రతి నెల 12 రోజులకి నేను హైదరాబాద్కి వస్తాను, 3 రోజుల పాటు. హైదరాబాద్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్సెస్. అంచేత నేను ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ చేయవలసిన వాళ్ళు వచ్చారంటే నా ఈ 1 గంట క్లాస్కి వాళ్ళు 6 అవర్స్ పెట్టుకోవాలి. అంచేత మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ప్లాన్ మీరు నవంబర్ నుంచి స్టార్ట్ చేసేయవచ్చు. నవంబర్ ఇంకా 8 నెలలు, 1 నెల రోజులు టైం ఉంది లేదా? అంతేగా, నేను అంతా టైం ఇవ్వటం చాలా ఎక్కువ, అసలు ఇవ్వాలి అనుకున్నా. అంటే నవంబర్ నెలలో 10 రోజులు నేను ఉంటున్నాను. దీన్ని మీరు 3-3 డేస్ గా చేసుకుంటే 3-3 డేస్ క్యాంప్ కింద 3 చోట్ల పెట్టేయవచ్చు. ఇట్ షుడ్ కంటిన్యూ. ఇదేదో మీరు క్లాస్ తీసుకున్నాం, మీరు తర్వాత వెళితే మూత పడేశారు, మళ్ళా మామూలు వ్యక్తుల్లాగే జీవించడం మొదలు పెడితే గ్రోత్ ఏ ఉంటుంది. అయితే దానికి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంతే కదా. మొదట ఎవరు 3 రోజులు మా ఏరియాలో పెట్టేసుకోండి అంటే అక్కడ పెట్టారు. నాకు ఇప్పుడు చెప్తే మీరు టైం టేబుల్ ఇచ్చి పెట్టుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి. మీరు అది మర్చిపోతున్నారు, ఎందుకంటే చాలా చోట్ల ప్లానింగ్ లేదు. ఇవాళే ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చదివాను పేపర్లో. ఏంటంటే ఒక చోట కోర్సు జరిగింది, కోర్సుకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి. సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇవ్వాలి, కోర్సు అయిపోయాక ఇవ్వాలా లేకపోతే కోర్సు అయిపోయిన తర్వాత ఇవ్వాలా, 2-3 రోజుల తర్వాత ఇవ్వాలా అని వాళ్ళు మీమాంసలో పడ్డారు. వాళ్ళు నేను చదివిన న్యూస్ అది. మరి ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఐటమ్స్ లో తప్ప ఎక్కడ జరుగుతుంది? అసలు కోర్సు పెట్టినప్పుడే ముందు అనుకోవాలి కదా, అవునా కాదా? పోనీ కోర్సు మధ్యలో ఎన్నాళ్ళు కోర్సు నేను అది చదవలేదు. ప్రాబ్లీ మస్ట్ బి 1 ఇయర్ కోర్స్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. అండ్ ప్రాబబ్లీ దానికి సంబంధించిన మినిస్టర్స్ వాళ్ళు నాట్ అవైలబుల్ ఏమో. సమస్యలు ఉంటాయి, పేపర్ న్యూస్ అందుతారు అంట, మనకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. అది చేత 3 డేస్ లో ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని సంబంధించిన మినిస్టర్ని, లేదైతే క్యాబినెట్ మినిస్టర్ని, వాడిని కాంటాక్ట్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు తీసుకుంటారు. కానీ నాకు మాత్రం మనకంతా అవస్థ పడచ్చలే. పేపర్ న్యూస్ చదివాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఏముంది, మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, 2 నిమిషాల్లో నిర్ణయం తీసుకుని చెప్పేస్తారు. ఏంటంటే అడగవలసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అది అవునా కాదా? అంచేత కొంచెం ఆలోచనలో క్రాంతి. ఫస్ట్ ఏంటి అంటే పనికి రానివి అందరికీ చెప్తాం, పనికి వచ్చేది మాట్లాడుకో. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఏది ఉపయోగపడుతుందో దాని గురించి మాట్లాడుకోం, పనికిరాని మాట్లాడేవో మాట్లాడుకుంటాం. అంతేత ఇప్పుడు మీరు ఇందాక నేను ఇచ్చిన హింట్ బట్టి మీరు డేట్స్ నవంబర్లో ఎక్కడ భాగవత సప్తాహం ఒకటి చేసేది చేసేది సాగిది నాకు ఇంకా ఐడియా లేదు, కానీ అది చేస్తే కూడా ఐఎమ్ ప్రిపేర్డ్ టు గో 3 డేస్ ఒక పర్టికులర్ ఏరియాలో, 3 3 9 రోజులు. వి కంటిన్యూ, ఈ క్లాసులు ఆడకూడదు, ఈ పరంపర ఆడకూడదు, అది నేను చెప్పేది క్లియర్. అది యుగ సాధన, ఈ పని యుగ సాధన. ఈ క్లాసులు అరేంజ్ చేయటం, ఈ నాలెడ్జ్ ని అండర్స్టాండ్ చేసుకోవటం, ఇది యుగ సాధన. అంతేత ఈ యుగ సాధన అవలంబించి తమను ఉత్కృష్టంగా తీర్చిదిద్దుకుని సమాజంలో ఆదర్శములు నాటడానికి ఎవరు ఎంత ఎక్కువగా తమ ప్రయత్నాలను అందిస్తారో వారికి వారి త్యాగ బలిదానాలకు సరిపోయే అనుదానాలను నేను నా తపశ్చర్యల ద్వారా అందజేస్తాను. నేను అంటే ఆల్ ద గురు. ఇప్పుడు ఒక మినిస్టర్ సైన్ చేస్తాడు ఒక దాని మీద, నేను సంతకం పెడుతున్నాను, వాడి సిగ్నేచర్ ఉంటుంది. కానీ వాడి సిగ్నేచర్ వెనక అతను ఎవరు ఉంటారు? ద ఎంటైర్ గవర్నమెంట్. అలాగే ఏ గురువు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ గురు పరంపర యొక్క గవర్నమెంట్ వాళ్ళ వెనకాతలు ఉంటుంది. అది మనం మర్చిపోకూడదని చెప్పి ఎవడైనా నేను అంటే వాడన్నాడని ఏం కాదు, ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ద ఎంటైర్ గవర్నమెంట్ పర్సనల్. నా తపశ్చర్య యొక్క ప్రధాన ఉద్దేశము 1971లో చెప్పిన మాటలు ఇవి. ఆయన అక్కడి నుంచి హరిద్వార్కి వెళ్లి ఒక ఉగ్రమైనటువంటి తపశ్చర్య చేశారు, దాన్ని పంచవీరభద్ర సాధన అంటారు. కుంతీదేవి తర్వాత ఆ సాధన చేసి నాకు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఇంతర్మాని. ఆ పంచవీరభద్ర సాధన గురువు గారు చేసినటువంటి ఆ తపశ్చర్య యొక్క ప్రధాన ఉద్దేశానికి ఆధారంగానే మీకు ఇప్పుడు గురుస్థానాలు అందజేయబడుతున్నాయి. 12 ఇటికలు మీ శరీరానికి ప్రతీకలు, శరీరం యొక్క 12 అంగాలకు ప్రతీకలు, ఫ్రమ్ హెడ్ టు ఫుట్. 5 జ్యోతులు మీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తత్వాలకి ప్రతీకలు. 5 ఉదత్తులు మీ విజ్ఞానమే కోశానికి ప్రతీకలు, విజ్ఞానమే కోశం యొక్క 5 అంగాలకి 5 భాగాలకి ప్రతీకలు. ఇంకేంటంటే ఇప్పుడు మనం మనోమయ కోశంలో ఉన్నాం, అందులో మనకేం డౌట్ లేదు. మనోమయ కోశం కంటే కిందలేం మనం, ఎప్పుడు మనసులోనే ఆలోచిస్తుంటాం వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, వాళ్ళు అది అనుకున్నా అనుకోకపోయినా, వాళ్ళు అలా అనుకుంటున్నాడో ఏమో అని కోపం తెచ్చేసుకుంటాం మనం, లేకపోతే వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్ అనుకుని ఆనందం తెచ్చేసుకుంటాం. అంటే మనం జీవిస్తుంది ఎక్కడనమాట, మనమే కోశంలో జీవిస్తున్నాం. దీని నెక్స్ట్ స్టెప్ విజ్ఞానమే కోశం. ఈ విజ్ఞానమే కోశము ఆనందమే మనోమయ కోశానికి లింక్ ఏంటంటే అగ్ని వాయువుకి ఉన్నటువంటి లింక్. అంతేత అగ్నిని వెలిగించుకుని మనం 5 ఉదత్తుల్ని వెలిగించుకోవటంలో మనోమయ విజ్ఞానమే కోశ సాధనలు ఉన్నాయి. ముందు కంప్యూటర్ తెచ్చుకు పెట్టేసుకున్నాక నిన్నగా మనం కంప్యూటర్ లాంగ్వేజెస్, కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్స్ ఎలా నేర్చుకుంటామో అలాగ ముందు 1 లక్ష మంది ఇళ్లలో వీటిని స్థాపించుకోవాలి మనం థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. 1 లక్ష మంది ఇళ్లలో పెడితే లాభం ఏంటి అంటే ప్రతిరోజు ఆ ఇళ్లలో ఇవి వెలుగుతాయి కదా, అంటే ప్రతిరోజు 1 లక్ష యజ్ఞాలు జరుగుతున్నట్టు అవుతుంది. 1 లక్ష కుండీ యజ్ఞాలు, సహస్రకుండీ యజ్ఞం చేయడానికి మనం ఎంత కష్టపడుతున్నామో చూడండి. కానీ మనం చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం 1 లక్ష మంది ఇళ్లలో కనుక దీన్ని స్థాపించగలిగితే ప్రతిరోజు 1 లక్ష కుండీల యజ్ఞం జరుగుతుంది. కానీ 1 లక్ష అనేటువంటి కౌంట్ ఎప్పుడైతే వస్తుందో 1 లక్ష సాధన చాలా సుగమవుతుంది, అందుకని 1 లక్ష అంటాం. లక్షాధికారి అంటున్న ఉద్దేశం ఏంటి అంటే ఈ కాలంలో లక్షాధికారి కాదు, ఆ కాలంలో లక్షాధికారి అంటే వాడు ఏమనుకుంటే చేసేయగలిగేవాడు, ఏ లక్ష్యం అనుకున్నా చేసేయగలిగేవాడు. ఇప్పుడేంటి, పరమ కోటీశ్వరుడు అయితే చేయగలలేమో, మామూలు కోటీశ్వరుడు కాదు, సంఖ్యలో మారితే తప్ప ఉద్దేశం అర్థమైంది కదా, 1 లక్షని ఎందుకు పెట్టుకున్నాం మనం. అంతేత 1 లక్ష కుండీలు ఎప్పుడైతే వెలుగుతాయో ప్రతిరోజు మనం 1 లక్ష సాధన చాలా ఈజీగా చేసే, ఈజీగా కాదు జరిగిపోతుంది అది, ఇట్ బికమ్స్ ఎ చైల్డ్స్ ప్లే. మరి చాలా యజ్ఞాలు జరుగుతున్నాయి కదా మాస్టారు, 1 లక్ష అయ్యి ఉండవా, ఏం లాభం? ఇవాళ ఓ 100 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు, అలాగే ఒక 1 కోటి మంది 1 కోటి 100 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు. ఎన్ని కోట్లు వచ్చింది? 1 కోటి మంది 100 రూపాయలు ఇచ్చారు. కానీ ఒకే సంస్థకి ఇవ్వలేదు, వాళ్ళు 1 కోటి సంస్థలకు ఇచ్చారు. వీడికి నచ్చిన సంస్థకి వాడు, వాడికి నచ్చిన సంస్థకి వాడు. 100 కోట్లు వచ్చాయా? 100 కోట్లు వచ్చాయి, కానీ ఎక్కడ? అంతేత ఈ ఉద్దేశంతో పెట్టుకున్న 100 కుండీలు కావాలి మనకి. ఈ ఉద్దేశంతో ఈ విధంగా చేసేటటువంటి వాళ్ళు వస్తేనే దాన్ని మనం దేనికైనా ఉపయోగించుకోగలం గనక అది టాప్ ప్రయారిటీగా చేయమని చెప్తున్నాను నేను. ఇంకా మేము మిగతావి ఏమీ చేస్తున్నామండి? మేము చాలా గొప్ప సాధన చేస్తున్నామండి. మీరే ఆలోచించుకోండి, ఆ సాధనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, లేకపోతే బూడిదలోకి వచ్చిన పన్నీర్ అవుతుందా? అంటే ఇప్పుడు జరగవలసింది ఏంటి అంటే, అన్ని గురు సంస్థానాలు దీన్ని అర్థం చేసుకుని వాళ్ళు మొట్టమొదట వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ స్నేహితుల ఇళ్లలో ఇది పెట్టించేయాలి. సిగరెట్ తాగటం ఎలా ఆపామని చెప్పాను, అలాగే దీన్ని మనం ప్రచారం చేయడానికి రెడీ అవ్వాలి. సిగ్గుపడితే ఎట్లా మంచి పనికి? చేత ఇది మనం ఒక ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలి. రెండోది ఏం చెప్పాను, మనకి తెలుస్తూ ఉండాలి ఎక్కడ టార్గెట్లు ఉన్నాయో, ఎక్కడ వచ్చాయో, వాళ్ళ పేర్లు ఏంటో, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటో. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన సమస్య వస్తుంది, ఎలా చేయాలి అని. కమ్యూనికేషన్ ఇక్కడే ఇంత ఆందోళనకరంగా ఉంటే, వెరీ ప్రికేరియస్ కండిషన్ లో కమ్యూనికేషన్ ఉంటే, 100 కుండీల మధ్య కమ్యూనికేషన్ ఎలా? మొబైల్స్ ఉన్నాయి, టెలిఫోన్స్ ఉన్నాయి, ఇమెయిల్ సర్వీస్ ఉంది. ఇందులో అందరూ ఈ కాలంలో ఉపయోగించుకోవటం తెలిసిన వాళ్ళు. మీ ఇంట్లో లేకపోయినా ఇట్ కెన్ బి యూజ్డ్, వెబ్సైట్స్ ఉన్నాయి. అంతేత దీన్ని ఈ డిసెంబర్ 15 లోపల మనం ఒక పద్ధతిగా అరేంజ్ చేసేసుకుందాం. ముందు 100 కుండీలు ఎవరిలోనే ఉన్నాయి. దీంతో పాటు ఈ సాధన నేను చెప్పాలి మీకు. ఏ సాధన చెప్పాలి? మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి ఎలా వెళ్ళాలి అని. ఓ సింపుల్ మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి దానికి. దీనికి కావలసిన పుస్తకాలు మీకు వెబ్సైట్ లో ఫ్రీగా డౌన్లోడ్ అవ్వచ్చు. వెబ్సైట్ ఉన్నవాళ్ళు సిడి రైట్ చేయించేసుకుంటే జ్వాలాపూర్ మహర్షి పుస్తకాలన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి. ఫ్రీ డౌన్లోడ్ netnews.org అనే వెబ్సైట్ లో ఇది దొరుకుతుంది మీకు. అంతేనా? netnews.org ఫ్రీ డౌన్లోడ్. నేను చెప్తున్నటువంటి అనేక విషయాలు ఆ పుస్తకాల నుంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను పుస్తకం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా చేసుకోకర్లేదు, సిడీ రైట్ చేసుకుంటే ఆ పుస్తకాన్ని మీరు సిడీలో చదువుకుంటూ ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా, ఈ పుస్తకంలో చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అనే బుక్ లో దొరుకుతుంది. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ ఆ పుస్తకాన్ని మీరు ప్రింట్ చేసేసుకున్నా పర్వాలేదు, సిడీ రైట్ చేసేసుకోండి. అన్ని పుస్తకాలు 25 పుస్తకాలు ఉన్నాయి అందులో. ముఖ్యంగా ఇంకొక పుస్తకం మీకు రాబోయేటటువంటి 1,00,000,000 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మీకు ఆ బుక్ ఉపయోగపడుతుంది. అంటే పుస్తకం ఉపయోగపడదు, పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీ బ్రెయిన్ సెల్స్ లోకి ఎక్కించుకుంటే ఆ జ్ఞానం మీకు పర్మనెంట్ గా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం పేరేంటి అంటే ఏ ట్రియటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్, అంటే కుండలిని శక్తి మీద ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. ఆ పుస్తకము గురుదేవులు రాసినటువంటి పుస్తకం ఆధారంగానే నేను తెలుగులో ఆ పుస్తకాన్ని అందజేశాను, గాయత్రి సావిత్రి కుండలిని. అంచేత ఆ ట్రియటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను తెలుగులో రాసినటువంటి ఆ పుస్తకం గ్యారంటీగా అర్థం అవుతుంది. కొంత కష్టపడితే ఇక్కడ మీరు ప్రతి 12 రోజులకి ఒకసారి ఆ పారాయణం చేసేసుకోండి. బుక్ పారాయణ చేయటమే, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అది తెలుగులో ఉన్నా కొన్నిసార్లు మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోతే చదివేటమే, గుడ్డిగా చదివేయండి అంతే. 12 రోజులకు ఒక ఆవృత్తి అయిపోయి 108 కుండీలు పెట్టుకున్న స్థలంలో మీరు అది చేసుకోగలిగితే, ఇందాక నేను చెప్పాను 108 కుండీలు ఉపయోగించుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి టెక్నిక్ ఉంది, మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి జంప్ చేయిస్తుంది ఆ యజ్ఞకుండం మిమ్మల్ని. 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించి ఉపయోగించుకునేటువంటి వాడు ఖచ్చితంగా మనమైకోశ నుంచి విజ్ఞానమైకోశానికి జంప్ చేసేస్తాడు. మీకు మీకున్నటువంటి ఎబిలిటీస్ తో కొంచెం ఆ ట్రిక్స్ తెలిస్తే చాలు. కానీ ట్రిక్స్ ఎలా తెలిస్తే, సైకిల్ బ్యాలెన్సింగ్ క్లాసెస్ పెడతాను నేను, 500 రోజులు నేను మీకు థియరీ చెప్తా. ఏ థియరీ? సైకిల్ బ్యాలెన్సింగ్. 501వ రోజు మీకు సైకిల్ బ్యాలెన్సింగ్ వస్తుందా? రాదు. కానీ నేను ఒక రోజులోనే సైకిల్ మీద కూర్చోబెట్టి నేను వెనకాతలు పట్టుకుంటానులే, నువ్వు నొక్కు తొక్కే అంటాను అనుకోండి, బ్యాలెన్సింగ్ వస్తుందా మీకు? అంటే ఇది మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి జంప్ చేయడానికి సైకిల్ కావాలి. సైకిల్ ఇటుకలు, ఈ 5 దీపాలు, 5 అగరత్తులు, లైక్ మెషిన్. దాన్ని ఆపరేట్ చేయడానికి ద ఓన్లీ వే ఈజ్ యూ ఆపరేట్ ఇట్. శతశోధ సహస్రశ అని చెప్పాను కదా, ఆ 108 అనేటటువంటిది ఈజ్ ద నెంబర్ విచ్ టేక్స్ యూ ఫ్రమ్ మెంటల్ ప్లేన్ టు విజ్ఞానమయ కోశం. 108 అనేటటువంటి సంఖ్య అందుకు ఇంపార్టెంట్. ప్రతిదానికి ఒక సంఖ్య ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉంది, ఖచ్చితంగా మీరే పలుకుతారు. ఒకవేళ ఇంకోటి రాంగ్ డైల్ చేసి మీ ఫోన్ నెంబర్ వచ్చింది అనుకోండి, మీరేమంటారు? రాంగ్ నెంబర్ అంటారు. ఇక్కడ కూడా 108 కంటే ఎక్కువైనా రాంగ్ నెంబరే, 108 కంటే తక్కువైన రాంగ్ నెంబర్. అంటే దయచేసి మేము 2 కుండీలు పెట్టుకుంటే చాలా మార్చాలంటే మీరే చెప్పండి సార్లు. అంటే 108 కుండీలు ఉండాల్సిందే. నువ్వు చోట చేసుకుని అక్కడ చదువుకోండి. 108 కుండీలు మనోమయ కోశము విజ్ఞానం. ఈ గొడవ అంతా అవలు పడతాడు. చిన్నపిల్లవాడు తిండి తినకపోతే ఏం చేస్తాం? తిండి పెట్టడం మానేస్తావా, లేకపోతే ఏదైనా చేస్తావా? అంతేత చిన్నపిల్లలకి చెప్పే సలహా చెప్తున్నాను, అది నేను మీరు పాటించారు అంటే ఓహో మీరు చిన్నపిల్లలే కాబోలు అనుకుంటా. ఏంటంటే ఆ సలహా, 12 చోట్ల 9 కుండీలు పెట్టుకోండి, డిఫరెంట్ ప్లేసెస్. అది ఈజీ కదా, అక్కడ చదువుకోండి మీరు. కానీ కోఆర్డినేట్ చేసుకోండి, ఒకే రోజు స్టార్ట్ చేసుకుని ఒకే రోజు ఎండ్ చేసుకోండి. రైట్, వీలైతే ఒకే టైంకి స్టార్ట్ చేసుకోండి, ఒకే టైంకి ఎండ్ చేసుకోండి. డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్. అంతేత యజ్ఞకుండీలన్నీ కూడా ఒకే టైంకి 12 ప్లేసెస్ లో 9 యజ్ఞకుండీలు చెప్పిన పెట్టుకుని చేసుకోండి. కానీ చెయ్యాలి అది. మీరు ఆ సావిత్రి కుండల్ని గాయత్రి పుస్తకం ఎన్ని పారాయణలు చేస్తే, కానీ యజ్ఞకుండీలు లేకుండా మేము పుస్తకం చదువుతామండి. అంటే సైకిల్ లేకుండా, స్కూటర్ లేకుండా మేము స్కూటర్ నేర్పుతాము అనుకుంటూ ఎంత ఫూలిష్నెస్, అంత ఫూలిష్నెస్ అని. అందువల్ల రిజల్ట్స్ రావటమే. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇన్స్టిట్యూషనల్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు కేవలం యజ్ఞకుండాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే. కానీ అది అందరికీ చెప్పటం లేదు, నేను మీకు చెప్తున్నాను. నేను మిగతా వాళ్ళందరూ అది వేస్తూ ఉంటే, వెలిగిస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. కానీ కుండలిని పుస్తకం చదివి దానికి స్పెషల్గా 12 రోజుల పాటు ఒకసారి చేస్తే చాలా. మీరే చెప్పండి, ఒకసారి చేస్తే చాలా, లేకపోతే మీరు 12 రోజులకే ఆవృత్తి చేసుకుంటూ ఉంటాం మంచిదా? ఏది మంచిది? ఏది మంచిది? మంచిది ఏంటో అర్థమైపోయింది కదా. అంటే నన్ను అడకండి, ఒకసారి చేస్తే చాలా, 2 సార్లు చేస్తే చాలా. మీ జ్ఞానయజ్ఞం ఇది చాలా ముఖ్యము. ఈనాడు మానవ జాతికి ఇది అందజేయాలి. ఆ అందజేయటానికి ముందు మనం తెలుసుకోవాలి అనేటటువంటిది మీకు అర్థమైపోతే కష్టం అనిపిస్తుంది. అర్థం కాలేదనుకోండి, మీరు మానేసినా పర్వాలేదు, అది అర్థం చేసుకోండి. ఈ తపశ్చర్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, కేవలము అలాంటి యజ్ఞకుండీలు పెట్టుకుని పుస్తకాన్ని చదివినటువంటి వాళ్ళకి అతి సులభంగా ఆ కుండలిని జాగరణ ప్రక్రియ జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది అంటే, వాళ్ళ తపస్సు పనిచేస్తూ ఉంటుంది. కానీ అందరికీ జాగరణ చేయదు వాళ్ళు. మనం ఎంత చెప్పుకున్నా మన అటెంప్ట్స్ యొక్క పరిశుద్ధత బట్టి దే డిసైడ్ వీడు ఎందుకు అసలు ఈ పవర్ కావాలనుకుంటున్నాడు. తమ యోగ్యత, పేజ్ నెంబర్ 42, తమ యోగ్యత, ప్రతిభ, తెలివితేటలు, సాహసము, సంపదలను ఈ యుగం యొక్క సవాలు స్వీకరించి లోభ మోహ బంధనాలను తెంపుకుని బ్రాహ్మణోచిత జీవితాన్ని సంతోషంగా జీవిస్తూ సంపూర్ణ సమర్పణ చేసుకున్న వారి ద్వారా నవయుగ నిర్మాణం యొక్క అత్యంత గొప్పదైన పని నిర్వహించబడుతుంది. క్వాలిఫికేషన్స్ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన అక్కడ. మీ యొక్క యోగ్యత ప్రతిభ, యోగ్యత అంటే క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా. ప్రతిభ అంటే టాలెంట్, పాడగలం, కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, పాయింట్స్ ఇచ్చేస్తే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు కొంతమంది, అది ప్రతిభ. తెలివితేటలు, ఎబిలిటీ టు గ్రాస్ప్, చేసుకున్నాక ఈ పని చేయగలిగేటువంటి సాహసము. సంపదలు, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు. సంపద అంటే డబ్బే ఉండక్కర్లే, మానవ శరీరం పెద్ద సంపద, దీన్ని యాంగిల్లో ఉపయోగించుకోగలిగితే ఏమీ లేనివాడు చాలా గొప్పవాడైపోతాడు. ఈ యుగం యొక్క సవాలును స్వీకరించి లోభ మోహ బంధనాలను తెంపుకుని నేను మీకేమంటున్నాను, ఈ డిసెంబర్ వరకు కాస్త దీన్ని పక్కన పెట్టండి, తెంపుకోవద్దు, ఈ డిసెంబర్ వరకు కాస్త పక్కన పెట్టుకుని ఈ బీజారోపణ కార్యక్రమంలో మీరు ఎంత యాక్టివ్ గా పాలు పంచుకోగలిగితే అంత యాక్టివ్ గా. ఏంటి మొట్టమొదట బీజారోపణ కార్యక్రమం? లక్ష కుండీలు. అది దానికి మీరు ఎలా కష్టపడగలుగుతారో మీరు పర్సనల్ గా వెళ్ళి చెప్పక్కర్లే. మనకి ఉన్నటువంటి యోగ్యత ప్రతిభ ఉపయోగించుకుని అనేక చోట్ల మీరు చెప్పవచ్చు. ముందు యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. జీరోయింగ్ అంటారే, జీరోయింగ్ అపాయింట్, లక్ష కుండీలు అయ్యాయా లేదా, లక్ష కుండీలు అయ్యాయా లేదా, ఆ నిరంతరం ఆ తపన మీలో ఉండాలి. నేను మళ్ళా చెప్పాక మీరు చెప్పారు మాస్టర్, డిడ్ యూ నో హౌ బిజీ అయ్యా, మీకు మీకేమో పని పాట లేకుండా కూర్చుంటారు, హౌ బిజీ అయ్యా, ఐ హ్యావ్ టు స్లీప్ ఫస్ట్ బిజీ, దెన్ ఐ హ్యావ్ టు ఈట్ సెకండ్ బిజీ, దెన్ ఐ హ్యావ్ టు వేస్ట్ మై టైం. కెన్ యూ వేస్ట్ యువర్ టైం? నేను ఎంత గొప్ప ఉండదు చూడండి, ఐఎమ్ వేస్టింగ్ మై టైం. మనీ వేస్ట్ చేసుకోలేరు కానీ టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ తెలియని వాడికి టైం ఈజ్ మనీ. ఎంతైతే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే నువ్వేం వేస్ట్ చేసుకుంటున్నావు? కానీ ఐఎమ్ వేస్టింగ్ మై టైం, సీ హౌ గ్రేట్ ఐ ఆమ్. మీరు లక్షలు లక్షలు దానాలు అవి అడుగుతారు, ఐఎమ్ వేస్టింగ్ మై టైం. మరి అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను నేను, కానీ మీరు మాత్రం ఆ పని చేయకండి. ఆ యుగ ధర్మాన్ని అర్థం చేసుకుని ఆల్ అదర్స్ ఆర్ అన్ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోండి. మీరు మీ సాధన కానీ మీరు చేసేటటువంటివి కానీ ఏ సాధన ఏం చేస్తున్నా ఖచ్చితంగా మీరు వ్యక్తిగత స్వార్థం కోసమే చేస్తూ ఉండి ఉంటారు. ఇది అది తప్పు అని నేను అంటానే. ఇప్పుడు నాకు తల్లపిగా ఉందనుకోండి, కనీ టీచర్ నా తల్లపి అంటే మనం మందు వేసుకోవాల్సిందే. అలాగా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సంథింగ్ ఉంటే ఇంకా మీరు ఫ్రీగా వెళ్ళలేరు కదా, దానికి చేసుకోవటం తప్పు లేదు. కానీ ఈ 1 మంత్ మాత్రము దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? లక్ష అయ్యకుండాను మీలో మనం అందరం కూడా కాస్త కాన్సన్ట్రేట్ చేసి మనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించుకుంటే ఇవాళ సాయంత్రానికి అయిపోతాయి. ఇస్ ఇట్ సో డిఫికల్ట్? అసంభవం కాదు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్, ఇందాక పొద్దున్న పేపర్లో నేను చదివిన లాంటి గ్రూప్ ఉందనుకోండి, లక్ష అయ్యే కుండీలు కాదు కదా, 2 కుండీలు కూడా పెట్టలేరు వాళ్ళు. సో కమ్యూనికేషన్స్ కాస్త కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మాతాజీ సాధన. ఈ మాతాజీ సాధన ఇంపార్టెన్స్ మీకు మదర్ మిర్రా లైఫ్ లో, శారదామాత లైఫ్ లో, బ్లావెట్స్కి యొక్క లైఫ్ లో, దివ్యేంద్రమూడి అమ్మ యొక్క లైఫ్ లో, మాతా భగవతీ దేవి శర్మ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది. గురుదేవుల సాధన, గురుదేవుల యొక్క పత్ని యొక్క సాధన. పత్ని అనే మాట మీరు అన్నారు మాస్టారు, మరి మదర్ మీద శిష్యురాలు కానీ భార్య కాదు కదా అని. సగం భారం తీసుకునే వాళ్ళందరూ భార్యలే. పత్ని అంటే అక్కడ ఉద్దేశం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెక్చువల్ రిలేషన్షిప్. పత్ని అంటే ఏంటి? భారం వహించటం, కుటుంబ భారం వహించటంలో ఎంత తల్లి యొక్క రోల్ ఉంటుందో ఆ రోల్ మీరు ఈ కార్యక్రమానికి వహించగలిగేటటువంటి వాళ్ళు. మాతాజీ యొక్క సాధనలో ఆ సెంటెన్స్ చూడండి, బోల్డ్ లెటర్. నోటితో ఆశీర్వదిస్తే ఏ లాభము ఉండదు, ఆశీర్వాదముతో పాటు తపస్పుణ్యములు కలిసి ఉండాలి. అంతేగా ఈ మాతాజీ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమవుతే, గురువుగారితో సంబంధం పెట్టుకున్నట్టే మాతాజీతో కూడా సంబంధం పెట్టుకోగలిగితే మీరిచ్చే ఆశీర్వాదాలు కూడా సక్సెస్ అయిపోతాయి. కానీ వాళ్ళ ఆశీర్వాదం మీకు లింకప్ ఎప్పుడు వస్తుంది? లక్ష కుండీలు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తే, నేను ఆసనాలు చేస్తున్నాను, ప్రాణాయామం చేస్తున్నాను, మంత్రజపం చేస్తున్నాను, స్పెషల్ అనుష్ఠానం చేస్తున్నాను అంటే వాళ్లతో లింక్ రాదు. అనుష్ఠానం తప్ప నేను అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా మంత్రజపం చేస్తూ ఉంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ యూజ్లెస్, కానీ నువ్వు చేసే తపస్సు వాళ్ళ తపస్సు ముందు ఎంత అన్నది ఆలోచించుకోండి. తెలివైన వాడు ఎక్కడ పెట్టుకోవాలి, నువ్వెందుకు కష్టపడతావు ఆర్జించి ఉంటే? కానీ ఆర్జించి ఉన్న తపశ్శక్తి నీకు రావాలి అంటే వాళ్ళ పని చేస్తూ ఉండాలి. వాళ్ళ పని నువ్వు చేస్తూ ఉంటే నీ తపశ్శక్తితో నువ్విచ్చే ఆశీర్వాదాల కంటే వాళ్ళ పని చేస్తున్నప్పుడు నువ్విచ్చే ఆశీర్వాదాలు వాళ్ళ తప పుణ్యంతో కూడా ఉంటాయి కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉంటాయి. ఎందుకు తీరిపోతాయి అంటే వీడికి తపశ్శక్తి ఉండటం వల్ల కాదు, వీడు వాళ్ళ పని చేస్తున్నాడు, వాళ్ళ పని వీడు చేస్తున్నాడు కనుక వీడు చెప్పినవి జరిగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ పని చేయకుండా నేను చెప్పింది జరగాలి అన్నాడు అనుకో, అప్పుడు వీడు ఏం చేయాలి? తపస్సు చేసుకో. నువ్వు డబ్బు సంపాదించుకుని ఖర్చు పెట్టుకుంటే ఓకే కదా, ఇంకో ట్రస్ట్ నుంచి నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలి అంటే ఏ వర్క్ చేయాలి? ఖచ్చితంగా ట్రస్ట్ అంత డబ్బు ఖర్చు పెడుతుంది అంటే అది పనికిరాని పని అయి ఉండదు అన్న నమ్మకం మనకు ఉండాలి. అంత తపశ్శక్తి వాళ్ళు, మీరు ఈ చిన్న పని చేయండి నేను ఇస్తామంటే దాని వెనకాతల వాళ్ళకి చాలా పెద్ద ఆదర్శం ఉండి ఉంటుంది. నేను చెప్పాను కదా, మానవ జాతి మొత్తాన్ని కూడా మానసిక ప్లేన్ నుంచి ఇంట్యూషనల్ ప్లేన్కి జంప్ చేయటం, మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి జంప్ చేయించడం చిన్న పని కాదు అది. దానికి మీకు వాళ్ళు వాళ్ళ తపశ్శక్తి అంతా ఇచ్చేయటానికి రెడీగా ఉన్నారు. దాని తర్వాత నూతన యుగ సాధనా స్వరూపము, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మేము ఈ లక్ష కుండీలు దానికి చేస్తూ ఉంటే మా సాధనా స్వరూపం ఎలా ఉండాలి? మరి లింక్ పెట్టుకోవాలిగా, ప్లగ్ పాయింట్ పెట్టుకోవాలిగా. దానికి ఆయన చాలా స్పష్టంగా ఇస్తున్నారు చాప్టర్ లో పేజ్ నెంబర్ 47. సాధకుని యొక్క బహిరంగ అంతరంగ జీవితాన్ని సునిశ్చితముగా ప్రఖరము చేయగలిగే ఒక సమగ్ర సువ్యవస్థిత సాధనా పద్ధతి ఈనాడు సరువులకి లభించాలి. క్లియర్ గానే చెప్పారు కదా ఆయన. ఏమవ్వాలి? సాధకుని యొక్క బహిరంగ అంటే వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, కుటుంబంలో ఉన్నాడు, ఎక్స్టర్నల్ యాక్టివిటీ లైఫ్, అంతరంగ ఇన్నర్ లైఫ్ ని సునిశ్చితముగా ప్రఖరము చేయగలిగే, గ్యారంటీడ్ గా ఏం జరగాలి అంటే అది చాలా ఇంటెన్సిఫై అవ్వాలి. ఒక సమగ్ర సువ్యవస్థిత సాధనా పద్ధతి ఈనాడు సరువులకి లభించాలి. అదే సాధనా పద్ధతి యజ్ఞకుండం ద్వారా మీకు అందజేయబడుతోంది. అక్కడ ఫ్యూచర్ టెన్స్ లో ఎందుకు చెప్పారంటే ఆయన 71 లో చెప్పాడు, ఇది 1990 ఆయన దాన్ని పర్ఫెక్షన్ కి తీసుకొచ్చాడు 20 ఏళ్ల సాధనతో వాళ్ళిద్దరూ కలిసి. అంటే గురుదేవుల లెవెల్లో ఆయనకి ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ వాడితో ఒక సువ్యవస్థితమైనటువంటి టెక్నిక్స్ ఆయన డెవలప్ చేశాడు, సింపుల్ టెక్నిక్స్. ఆ సింపుల్ టెక్నిక్స్ లో మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశానికి మార్చడానికి చేయవలసినటువంటి సాధనలు రెండున్నాయి అసలు ఆధ్యాత్మిక పుస్తకాల్లో. ఒకటి పంచకోశ అనావరణ, రెండోది షట్చక్ర జాగరణ. డి యూ థింక్ ఇట్ ఈజ్ ఈజీ? పంచకోశ అనావరణ అంటే 5 కోశాలని మీరు జాగృతం చేసుకోవాలి, దాని తర్వాత షట్చక్రాల్ని మీరు పోతం చేసుకోవాలి. కానీ ఈ యజ్ఞకుండాన్ని ఉపయోగించుకుని చాలా ఈజీగా మీరు ఆ రెండు పనులు చేసేసుకోగలుగుతారు. మనమయ కోశాన్ని జాగృతం చేసుకోగలుగుతారు, అక్కడి నుంచి విజ్ఞానమయ కోశానికి ఆ సైన్స్ ఆయన డెవలప్ చేసింది మెల్లిమెల్లిగా మనం మిగతా క్లాసుల్లో చెప్పుకుందాం. యుగ పరివర్తనకు అవసరమైనటువంటి భావాలు, ఈ అవసరమైనటువంటి భావాల్లో పేజ్ 49 చూడండి. మీకు నిజంగా గురువులతో లింక్ పెట్టుకుని మేము ఈ విధమైనటువంటి జీవితాన్ని చేస్తున్నాము అని మొదలెడితే ప్లగ్ పాయింట్ టచ్ అయిందా లేదా అన్నది ఈ లక్షణాలు బట్టి తెలుస్తాయి. మీరు టెస్ట్ చేసుకోండి. ఇది మొట్టమొదటి ఏమవుతుంది అంటే అత్యంత విలువైన ఈ మానవ జీవితము ఉదర పోషణ కొరకు, కుటుంబ ప్రయోజనము కొరకు ఖర్చు పెట్టే ఈనాటి పరిస్థితులు మూర్ఖత్వంతో కూడినవి అని అర్థమవుతుంది మీకు. హౌ ఫూలిష్, ఇన్నాళ్ళ బట్టి నేను ఇలా టైం వేస్ట్ చేసేసుకున్నానే, నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనిపిస్తే అర్థం ఏంటి అంటే ప్లస్ పాయింట్ లో కరెక్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. రెండోది, మరి అలా అనిపిస్తే ఏం చేయాలి? సాదాగా జీవించటం నేర్చుకో. సాదాగా జీవించటం నేర్చుకోని మీ ఇంట్లో హోమ్ బెడ్ ఉంటే నేల మీద పడుకోక్కర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ ఎందుకోసం నేల మీద పడుకుంటున్నారేమో, అయితే ఈ పని నేను చేయగలను. హోమ్ బెడ్ పక్కన పెట్టేసి నేల మీద పడుకుంటే నేను ఎందుకు పడుకుంటాను అంటే ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ దేర్. సాదా కోసం కాదు, కానీ సాదాగా జీవించటం అంటే అర్థం చేసుకోండి, ఉన్న వనరులు ఉపయోగించుకోకుండా ఉండటం కాదు, ఇంకా కావాలి అనుకోవటం. ఉన్నది నువ్వు ఉపయోగించుకోవాలి. నీ దేశకాల పరిస్థితుల్లో నీ పురాకృత ప్రారంభ కర్మ వల్ల వచ్చినటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకోకల్లే, కానీ ఇంకా కావాలి అనేటటువంటి మానసిక స్థితి పోగొట్టుకో. సాదాగా జీవించటం నేర్చుకో. కుటుంబంలోని సభ్యులందరినీ సుసంస్కారవంతుల్ని చేసి వారు తమ కాళ్ల మీద తామే నిలబడేటట్లు చేయటమే మీ బాధ్యత. పిల్లలు మనుషుల కొరకు డబ్బు కూడబెట్టవద్దు, దానివల్ల వారు బాగుపడరు. మూడవది, ఇది యుగసంధి కాలము, నవయుగము త్వరిత గతిను పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఇది 71 లో చెప్పారు. త్వరిత గతిలో అదప్పుడు 27 వచ్చేసింది, ఇంకా ఇంకా ముందుకు వచ్చేసింది. పాపం ఆయన చెప్పిన టైం కంటే కూడా ఏది ముందుకు వచ్చింది? నవయుగము. దానికి సహకరించు. మీ యొక్క ఆలోచనలు క్రియాకలాపాలను ఏకత సమత శక్తి మరియు మమత ఆధారముగా ఏర్పడనున్న వాతావరణంకు అనుగుణ్యముగా మలుచుకో. ఏంటి అక్కడ చెప్పింది? ఏకత సమత శక్తి మమత. ఏకత అనేది కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరూ ఒకేలాగా తెలుసుకోగలగటం అనేది ఏకత. సమత ఈక్వల్ ఛాన్స్ టు ఆల్. అందరూ ఈక్వల్ గా ఉండటం కాదు, ఈక్వల్ ఛాన్స్ టు ఆల్. ఇప్పుడు కాలేజీలో పిల్లవాడికి ఏకత, అందరినీ ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోబెడతారు. సమత, ఒకే లెక్చరర్ ఒకే పాఠాన్ని ఒకేలాగా చెప్తాడు, అందరికి మారుస్తాడు. కానీ వాడిలో ఉన్న శుచి, శుచి అంటే ప్యూరిటీ ఆఫ్ టేకింగ్, రిజల్ట్స్ మారిపోతాయి. ఒకటికి గోల్డ్ మెడల్ వస్తుంది, ఇంకోటికి ఫెయిల్ కూడా అవ్వచ్చు. కానీ నాలెడ్జ్ ఏం తగ్గదు, ఎప్పుడు తగ్గదు? మమత ఉంటే. గోల్డ్ మెడల్ వచ్చిన వాడేమో చాలా గొప్పవాడు అనుకుని ఫెయిల్ అయిన వాడిని నువ్వు ఇగ్నోర్ చేశావనుకో, కాలేజీలన్నా ఉంది కదా. అంతే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ 4 ఉన్నాయి, అవి మన ఇన్స్టిట్యూషన్స్ లోకి రావాలి. ఏకత అంటే సేమ్ వే ఆఫ్ యాక్షన్. మనం అందరం దేనికి పనిచేస్తున్నాము అంటే లక్షకుండీలు, ఫస్ట్ టార్గెట్ అది. రెండవది ఏంటి? సమత. ఒకడు 2 కుండీలు పెట్టించవచ్చు, ఒకడు 100 కుండీలు నేనే పెట్టించేస్తానన్నాడు. కానీ వీడు ఆ క్లాస్కి సంబంధించిన వాడే, వీడు ఆ క్లాస్కి సంబంధించిన వాడే. తేడా ఎక్కడొచ్చింది? శుచి. శుచి అనేది క్లెన్లీనెస్ కాదు, కానీ క్లెన్లీనెస్ వల్ల ఎబిలిటీ టు వర్క్ ఎక్కువ పెరుగుతుంది. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఉప్పును వాడాను నేను, కానీ నేను వాడేటటువంటి ఉప్పు 1 కేజీ తెప్పించుకుంటే 20,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. నేను యూపే ప్యూరిఫైడ్ ఉప్పు. శుచి, శుచి అంటే అర్థమైంది కదా. ఇప్పుడు యువర్ ఎబిలిటీ టు వర్క్ స్పెషల్లీ టు ద డైరెక్టెడ్ వర్క్, అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను యొక్క సమర్పణ మీద ఆధారపడింది. కానీ ఎక్కువ పనిచేసినా తక్కువ పనిచేసినా దే బిలాంగ్ టు ద సేమ్ క్లాస్, అది మమత. దీని ఆధారంగా ఏర్పడనున్న వాతావరణానికి చేసుకోండి. పరమార్థము పేరు మీద ప్రచారాలు చేయవద్దు. ఈనాటి లెక్కలేనన్ని సమస్యలు కష్టాలకు కారణము వికృతి చెందిన ఆలోచనలను తెలుసుకుని విచార క్రాంతి కొరకు జ్ఞానయజ్ఞ ప్రక్రియను యుగధర్మముగా గుర్తించి నీ సమస్త ప్రతిభను వనరులను దానికి ఉపయోగించు. సంయమనము అలవర్చుకో. శివ ప్రిన్సిపల్ అనుంది, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము, ఈ 4 నేర్చుకో. సాదా జీవితము జీవించు. సత్ప్రవృత్తుల సద్భావనల సహాయం తీసుకో. ఇవాళ పొద్దున్న ఒకతను వచ్చి నాకు పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రపుష్పం అది చాలా బాగా అవుతుంది, పూజలు అవి కూడా నేనే నిర్వహిస్తాను అన్నాడు. సరే మంచిది బాబు, అయితే మాకు ఒక చిన్న పని ఉంది, నాతో మాట్లాడితే మనుషులకి డేంజర్, కొంచెం ఆ డేంజర్ మీరు అర్థం చేసుకుని మాట్లాడండి. నాకు ఇది వచ్చాడు, అదే అతను చేసిన తప్పు అది. సరే ఓ పని చేయ్యా, కర్మకాండ భాస్కర్ అని ఒక పుస్తకం ఉంది గురువు గారికి, విజయం అడిగి ఇస్తుంది. అంచేత నువ్వు మా పురోహితుడివి, ఈ మంత్రాలవి నీకు బాగా వస్తున్నావు కదా, స్మార్ట్ఫోన్ నేర్చుకున్నావు కదా, నువ్వు మా పురోహితుడివి. కానీ 2 విషయాలు గుర్తుంచుకో, ప్రాణప్రతిష్ట ఒకటి, దాని తర్వాత దేవాలయాలలో భగవంతుడికి పొద్దున్న సాయంత్రం, పొద్దున్నేమో సుప్రభాతం ఓపెనింగ్ ఆఫ్ ది డోర్స్ అండ్ సెరల్ తీయటం, రాత్రి ఏమో పౌళింపు సేవ. ఇది చాలా ఎసెన్షియల్. అది మేము మహాలక్ష్మి టెంపుల్స్ కొన్ని పెట్టిస్తున్నాము, దానికి కావాల్సింది నువ్వు తయారు చేయాలి. మరి ఆ కర్మకాండ భాస్కర్ అది విజయ్ దగ్గర తీసుకో అన్నాడు. సరే తీసుకుంటానండి అన్నాడు. సరే ఇలా వచ్చాడు. మాట్లాడిన తర్వాత నేను కాసేపు ఆగి ఇంతకీ ఎప్పుడు తీసుకుంటాం అన్నాడు. దీపావళి అయిపోయాక సెలవులు నాతో మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు తీసుకుంటావు అంటే ఇవాళ సాయంత్రం నాకు నువ్వు ఆ పుస్తకంతో కనిపించాలి. నువ్వు ఆ పుస్తకం ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. కానీ అప్పుడే చూడండి మనస్సు ఆలోచనలో ఎంత విషం కూడి ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ అతను కాదు ఇంపార్టెంట్ అనిపించలే. అతనికి ఒక ఉదాహరణ చెప్తున్నా, అతను ఫిక్సైజ్ చేయటమే ఆ తక్షణం అని. చాలా సార్లు ఈ తక్షణం అనేటటువంటి దాన్ని నేను నోరు మూసుకుని భరిస్తా. ఎందుకంటే మన ప్రసాద్ వాళ్ళు కనుక నేను ఇలా చెప్పాను, కొన్ని ఉదాహరణలు ఓపెన్ గా చెప్పేస్తా ఉంటా నేను. కానీ మన వాళ్ళు కాదనుకోండి, వాడికి ఒక టాలెంట్ ఉందనుకోండి, ఎప్పుడు అంటే వాడు 20 రోజుల తర్వాత అంటే నేనేమంటా వాడుతూ, అదే మంచిది బాబు అంట. ఖచ్చితంగా 20 రోజుల తర్వాత ఏం జరగదు, ఎందుకంటే గుర్తుండదు అప్పుడు 20 రోజుల తర్వాత. అంటే తక్షణం చేయటం అలవాటు చేసుకోండి. తక్షణం మంచి పని అనుకున్నాక ఇంకా దాన్ని డిలే చేయకూడదు. మీరు ఉపాసన యొక్క నిత్యకరమని కొనసాగించు అని చేత దీంట్లో అయితే అసలు సాధన చేయొద్దన్నారు గురువు గారు. మంత్రాలు వద్దన్నారు, అదే వద్దన్నారు. అంటే నేనేంటి అనలేదు నాయన, యజ్ఞకుండం పెట్టుకో, అదే పెట్టుకో. దాని తర్వాత ఎంత ఉపాసన చేయాలి, 5 మాలలు ఉపాసన చేసుకో. అంతకంటే తక్కువ ఎక్కువ అక్కర్లే. 5 మాలలు అంటే 1/2 గంట. శరీరము మనస్సు ధనమును సాధ్యమైనంత తక్కువ నీ కొరకు ఉపయోగించుకుని అత్యధిక భాగాన్ని విశ్వమానవునికి సమర్పితం చేయుట. 7వది చాలా జాగ్రత్తగా 50వ పేజీలో 7వది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇదే మిమ్మల్ని ఆపుతుంది అసలు, మిగతా మేమే ఆపవు మిమ్మల్ని. పరమార్థ మార్గంలో ముందుకు వెళుతున్నప్పుడు నీ ఆంతరిక బలహీనతల వలన, మొదటిది ఏంటంటే మన ఆంతరిక బలహీనత, ఇది నేను చేయగలనా, ముందు నీకే డౌట్. మిత్రులు లేకపోతే ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనం ఏమో క్లబ్కి వెళ్తూ ఉండాము, రేస్ కోర్స్కి వెళ్తూ ఉండాం, ప్యాకాట్ ఆడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏంటయ్యా ప్యాకాట్ బదులు నువ్వు ఉచ్చు కూర్చుంటే గాయత్రి మంత్రం జపం చేయమంటావు, మేము రాము, అమ్మో నా మిత్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. అలాంటి మిత్రులు మీకు వదిలేసి వెళ్ళిపోతే మీకు సుఖం అని కూడా మీకు తెలియటం లేదు కదా. ఆలోచన క్రాంతి అంతట నీ ఆంతరిక బలహీనతల వలన మిత్రులు కుటుంబీకుల ద్వారా వచ్చే అవరోధాలు, ఇది మాత్రం బలేగా ఉంటుంది. కుటుంబీకుల నుంచి వచ్చే అవరోధాలు నాకు భలే ఎక్స్పీరియన్స్. అది నువ్వు కర్మజాలక, మామూలుగా నువ్వు టిఫిన్ 9 గంటలకు పెట్టాలనుకో, నీ పెట్టరు. ఏదో లేట్ అయిపోయింది, టీవీలో ప్రోగ్రామ్ ఉందనో, బంధువులు వచ్చారనో, వాళ్ళు వచ్చారనో, లేకపోతే పిల్లవాడు ఏడుస్తున్నాను, నువ్వు 9 గంటలకు డైనింగ్ టేబుల్ గుచ్చి కూర్చుంటే ఇంకా అవలేదు, ఎప్పుడు తిండి అవేనా నీకు, అవి 1 గంట ఆగలేవా అని. మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇవాళ నేను ఉపవాసం ఉంటాను అనండి. మీరు అంతకంటే ఏమనొద్దు, మీకు 7 గంటలకే టిఫిన్ పెట్టారు అంటే కుటుంబీకులు గ్యారంటీగా నువ్వు తీసుకున్నటువంటి మంచి పనులకి అడ్డు తగులుతారు. మరి అడ్డు తగిలితే ఏం చేయాలి, నువ్వు సిగరెట్ తాగొద్దు అని అడిగితే ఆగుతున్నావు ఏంటి కుటుంబీకులు, ఆగుడు తాగొద్దు అంటే ఆగుతున్నావు. అంటే వెధవ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మానసిక స్థైర్యం మనకి లేదు. ఇన్ దట్ వే దే ఆర్ గ్రేట్. అందుకే వెధవ పనులు చేసేవాళ్ళు మంచి మార్గంలోకి వచ్చేస్తే మహర్షులు అయిపోతారు. ఉదాహరణ వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ఆ దమ్ముంది వద్దన్నా చేసేది, అది ఓ రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయింది. అందుకేనండి మేము సిగరెట్లు తాగుతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా మేము మంచి మార్గంలో పడతామని మీరే చెప్పారు కదా, నేను మీ గురించి చెప్పట్లేదు, వాళ్ళ యొక్క దమ్ము గురించి మాట్లాడుతున్నాను. అంతేత కుటుంబీకులు ఏమన్నా ఏం చేయాలి, మీరు నేర్చలేగా కుటుంబీకుల ద్వారా వచ్చే అవరోధాలకు ఎగతాళి హేళనలకు భయపడకు. ఆధ్యాత్మిక మార్గం మీద అత్యంత సాహసంతో అడుగులు వెయ్యి. నీతో పాటు నీ యొక్క ఆత్మ, యువర్ ఓన్ డివైన్స్. ఇక్కడికి మనం ఉత్తినే రాలేదు, బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అంతరాత్మ ప్రేరణతోనే వస్తారు. వాళ్ళకి అంతరాత్మ వాణి తెలియదు కనుక ఏదో మీద నడుస్తూ పచారీ చేస్తూ వచ్చాం అనుకుంటారు. అది తోస్తుంది అంతరాత్మ. ఆచార్యజీ, ఆచార్యజీ అంటే గురువు గారిని శ్రీరామ్ శర్మ ఆచార్య అంటాం ఆయన యొక్క, లేకపోతే ఎవరి గురువు వాళ్ళకి ఆయన యొక్క గురుదేవులు. గురువు గారి యొక్క గురుదేవుడి, గురు పరంపర అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకోండి. మరియు భగవంతుడు ఉన్నాడని ఖచ్చితమైన విశ్వాసం ఉంచుకో. నిన్ను నలుగురు నావికులు తెడ్డు వేసి తీరం దాటిస్తారు. ఎవరు ఆ నలుగురు? మొట్టమొదట నీ ఆత్మే, రెండవది నీ గురువు, మూడవది ఆ గురువు యొక్క గురువు, నాలుగోది అసలు వీటన్నిటిని శాసించేటటువంటి భగవంతుడు. ఆ నలుగురు కూడా నీకు మార్గం చూపిస్తారు. దీని తర్వాత ఎనిమిదవది మీకు ఒక సవాల్, ఒక ఛాలెంజ్. అనేక లక్షల సంవత్సరముల తర్వాత ఈ యుగసంగ యొక్క కాలము మానవీయ కర్తవ్యాలను పాలించు అనే సవాల్ నీకు లభించింది. ఈ అద్భుత అవకాశాన్ని పోగొట్టుకొనకూడదు, ఎంతో కొంత చేసి చూపించాలి అని లాస్ట్న తన గురించి చెప్పుకుంటున్నారు ఆయన. ఒక సఫల జీవితంలో జీవించిన వ్యక్తికి వీడ్కోలు ఇవ్వటానికి మీరు వచ్చారు. ఇది 1971 లో మేము 500,000 మంది ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇంకంటే ఆయన తర్వాత ఇంకా ఆయన మధురలో ఉండరు, హరిద్వార్ వెళ్ళిపోయి హరిద్వార్ నుంచి హిమాలయాలకి ఉగ్రమైనటువంటి ఇప్పుడు మీకు అందజేస్తున్నటువంటి సాధన అంతా కూడా ఆయన సింప్లిఫై చేసి సైంటిఫిక్ గా చేసినటువంటి సాధన స్పిరిచువలిజం లో. అంతేత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరందరూ మమ్మల్ని ఉద్దేశించి ఆ క్లాస్కి వచ్చినప్పుడు, కానీ తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే, ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళకే ఇది వర్తించదు, ఈ సవాలు ఎవరు ఎప్పుడు వర్తించినా అది నా వాణియే మీ ద్వారా వెళ్తుంది. అనేక లక్షల సంవత్సరముల తర్వాత ఈ యుగసంధి యొక్క కాలము మానవీయ కర్తవ్యములను పాలించు అనే సవాలు మీకు లభించింది. ఈ అద్భుత అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, ఎంతో కొంత చేసి చూపించాలి. ఒక సఫల జీవితం జీవించిన వ్యక్తికి వీడుకోలు ఇవ్వటానికి మీరు వచ్చారు. ఆయన జీవిత సాధనా క్రమాన్ని, దాని యొక్క ప్రతిక్రియలను మరియు సంపదలను అర్థం చేసుకోవాలి. ఆ జీవిత విధానాన్ని అనుసరించే సాహసము చూపించాలి. లాస్ట్ ఏంటంటే, ఇదంతా ఏ పాయింట్ చెప్తున్నా మనం, ఆయనతో కనెక్షన్ వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవటానికి. ఇది లాస్ట్ అనమాట, పెద్ద టెస్ట్. మీకు మీరు నిశ్చింతగా కూర్చొని జాలరు, ఖాళీగా కూర్చోరు, క్లాసులు పెట్టేసి విన్నా వినకపోయినా మీరు వినండి నేను చెప్తున్నాను. అది ఏం చేస్తారు మీరు, నాలాగే మీరు క్లాసులు పెట్టేయాలి. ఇంకా మీరు నిశ్చింతగా కూర్చొని జాలరు, లోభ మోహ వాసనతో కూడిన జీవితం జీవిస్తే ఆత్మ యొక్కే కాక ఆచార్యుల వారి దండలను కూడా మీరు పొందవలసి ఉంటుంది. ఇది మిమ్మల్ని రాత్రి పగలు శాంతి లేకుండా చేస్తుంది. అందువల్ల మీరు నేను చెప్పిన మార్గంలోనే నడవటం మంచిది. వివాదబంధాలు అనేటటువంటిది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం అందరం కూడా కేవలము ఈ జన్మలోనే యాక్సిడెంటల్ గా కలుసుకోలేరు. అనేక జన్మల రుణానుబంధం మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, అది గుర్తుంచుకోండి. ఈ రుణానుబంధము మీ కుటుంబంలో ఉన్న వాటి కంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది, చాలా పటిష్టమైనటువంటి రుణానుబంధము. ఈ రుణానుబంధం గురించి మీరు బాగా తెలుసుకోవాలి అంటే ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహనీయుడి యొక్క పుస్తకాలు చదవాలి మీరు, ముఖ్యంగా మెనీ మ్యాన్షన్స్. ఇందాక నేను చెప్పిన జ్వాలాకూరు మహర్షి పుస్తకాలే కాకుండా ఎడ్గర్ కేసీ యొక్క మెనీ మ్యాన్షన్స్ అనేటటువంటి పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా దాన్నే రోజు చదువుకుంటూ ఉండండి. దాని తర్వాత మేధా మ్యాగజైన్ లో ఈ మినీ మ్యాన్షన్స్ నుంచి చాలా విషయాలు పబ్లిష్ అవ్వబడ్డాయి. ఏం చెయ్యాలి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆయన ఏం చెప్పాడంటే, వ్యక్తిగా నా ఉదాహరణ తీసుకోండి అన్నాడు. ఆయన ఏం చేశాడో అది మనం చేద్దాం. లాస్ట్ లైన్, అబ్బా మా గురువు గారు ఎంత గొప్పవారు, అసలు ఆయన చూస్తూ ఉంటేనా నా హృదయం ఉప్పొంగిపోతుంది, అసలు ఆయన నేను లేకుండా జీవించలేను అసలు అనే పిచ్చి మాటలు మాట్లాడకండి. నా మీద ప్రేమను చేతలతో చూపించండి. యు డూ ద యాక్షన్, డోంట్ టాక్ అబౌట్ లవింగ్ మీ. జై గురుదేవ్.